साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। आनन्दैकरसप्रसारविलसन् मन्दस्मितास्यं कृपावारीणं निजभक्तमानसनवाम्भोजातभानुदयम् कालज्ञानविदकरणीं शिवकरम् कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काली प्रसादाम्बयम्। शरणागतदीनात् परित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोऽस्तुते। सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन्। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगद्भ्यो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। श्री ज्ञानप्रसूनांब समेत श्री कालहस्तीश्वर स्वामीवारी दिव्य चरणारविंदमलकु शिरसा प्रणमिल्लुतु मनकिंत स्थानम इच्चिनटुवंटि मुत्यालम्म वारी చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ సభలో ప్రకాశిస్తున్నటువంటి మహాత్ములైనటువంటి శ్రీ సర్వాత్మానంద గిరి స్వామివారి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ ఇంత కార్యక్రమాన్ని సేవని మనకి ప్రసాదించినటువంటి శ్రీ పరమ పూజ్యపాద శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామివారి దివ్య చరణారవిందములకు, అలాగే ఈ సంస్థని ఇక్కడ మనకి ప్రసాదించడమే కాకుండా కార్యక్రమాల్ని నిరంతరము జరిపిస్తున్నటువంటి అవ్యక్త స్వరూపులైనటువంటి పరమ పూజ్యపాద శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారికి దివ్య చరణారవిందములకు, మూలమైనటువంటి మలయాళ స్వామివారి దివ్య చరణారవిందములకు, అలాగే ఈ సభలో ప్రకాశిస్తున్నటువంటి భగవద్భక్తులందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వేశ్వరునికి శిరస ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। మన కూడా మనం రెండో రోజు దాటి మూడో రోజులో మన సత్సంగ కార్యక్రమం అనేటువంటిది నడిపించుకుంటున్నాం। మూడు అనేటువంటిది చాలా వాటికి మనకి మహాత్ములు చెప్పుకున్నారు, మూడు, ఆ మూడికే మనం బాగా ముడిపడిపోయి ఉన్నాం. సత్వరజస్తమో గుణములనండి, జాగ్ర స్వప్న సుషుప్తి అది అవస్థలనండి, అలాగే ఈశనత్రయం దడీషణ దారీషణ పుత్రీషణ అనేటువంటి ఈశనత్రయాన్ని దాటనివ్వండి. ఇవన్నీ కూడా మానవ జన్మకి అనేక అనేకమైనటువంటివి మన జీవితానికి ముడిపడి ఉన్నాయి. ఈ ముళ్ళన్నీ పెట్టుకుని మన మహాత్ముల సన్నిధిని వెతుక్కుంటూ చేరుకుంటున్నాం. ఈ మూడిని కూడా రహితం చేసి ఏది ఎప్పుడు ఎలా ఏ విధంగా ప్రకాశించాలో మనకి అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి వారే గురుదేవుడు. ఎందుకంటే వైభవం అంటే చాలా విశిష్టమైనటువంటిది అని, గురు వైభవం అంటే మనం మామూలుగా సామాన్యమైనటువంటి మాటల్లో తరచు మాట్లాడుకుంటూ ఉంటారు, వాడి వైభవం అదండి అంటుంటారు. ప్రతిదానికి వైభవం అవ్వదు, అది దానికంటే వేరైనటువంటిది ఇంకా ఒకటి పైన లేదు. అటువంటిది నిజమైనటువంటి వైభవం అంటే గొప్పది. అటువంటి గొప్ప స్థానం ఏది అంటే, మనం నిన్న చెప్పుకున్నాం దేవుల్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, మానవునిలో ఉన్నటువంటి మాధవత్వాన్ని మనకి గుర్తింపజేసేటువంటి వాడే గురుదేవులు. అటువంటి గురుదేవుని కూడా మనం స్తుతించుకునేటువంటి సమయంలో మా గురుదేవులు మనకి ఎప్పుడు చెప్తుండేవారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పిల్లలకి చదువు నేర్పినప్పుడు కూడా మూలంగా ఈ శ్లోకాన్ని చెప్తుంటారు, కానీ అప్పటికది అర్థమైనా అర్థం అవ్వకపోయినా మనకి మాత్రం అర్థం చేసుకోవడానికి ఒక అవ్యక్త శక్తి గురువుగా పరబ్రహ్మగా ప్రకాశిస్తూ, ఆ పరబ్రహ్మే ఇప్పుడు మరి సృష్టి జరగాలి అంటే ఒక నాయకుడు కావాలి అనుకుని ఒక బ్రహ్మగా గురుదేవులే అక్కడ ప్రకాశిస్తున్నారు. సృష్టి చేసేటువంటి సమయంలో బ్రహ్మగాను, తిరిగి మళ్ళా సృష్టిని పోషించేటువంటి సమయంలో విష్ణువుగాను, మళ్ళా వచ్చినటువంటి సృష్టి అలా ఉండిపోతే ఇప్పటికీ మనం పట్టేవాళ్ళం, ఆ జగత్తులో పట్టేవాళ్ళం కాదు. అందుకని మళ్ళా దానిని లయం చేసుకునేటువంటి లయాకారుడుగా మహేశ్వర స్వరూపంగాను పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులే ప్రకాశిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే గురుతత్వాన్ని కూడా మనం తెలుసుకోవాలి అంటే చెప్పేటువంటి వారు గురు స్వరూపులై ఉండాలి, అటువంటి సమర్థులై ఉండాలి. నారాయణ ఉపనిషత్తుని కూడా మనకి వేదాల్లోంచి వచ్చినటువంటిది నారాయణ ఉపనిషత్తు. నారాయణ ఉపనిషత్తు చెప్పింది ఎవరయ్యా అంటే నారాయణుడే. నారాయణుడే నారాయణ ఉపనిషత్తుని మనకి తెలియజేశారు. దాన్ని చదువుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, అథ పురుషోహ వై నారాయణో అకామయత ప్రజా సృజేయేతి. అధ అంటే మంగళాశాసనం, మంగళాచరణం అనంతరము పురుషోహవై పురుషోత్తముడైనటువంటి వాడు, అధ పురుషోహవై నారాయణ నారాయణుడు ప్రజా సృజేయేతి అకామయత, ప్రజలను సృష్టించాలి అనుకున్నాడట. దానికి రెండు అర్థాలు ఉన్నాయి. అకామయత అంటే తలచాడు, అకామయత అంటే ఎప్పుడు అనుకున్నాడు, ఆయన భూతకాలం ఎప్పుడు అనుకున్నాడు చెయ్యాలి అనుకున్నాడు, దానితో ఊరుకోలా. అకామయత ప్రజా సృజేయేతి నారాయణాద్ ఏం సృష్టించాడయ్యా అంటే ప్రాణో జాయతే, నారాయణుని నుండి నారాయణుని వలన, అది పంచమీ విభక్తి అవుతుంది, నారాయణాత్ ప్రాణో జాయతే. మనందరం చాలా గౌరవిస్తామే ప్రాణం అనేటువంటి దాన్ని, అది ఎవరి సొమ్ము ఆ ప్రాణాన్ని, మన అమ్మ నాన్న ఇవిలా ప్రపంచంలో దొరికేది కాదది. డాక్టర్ గారు ఏమి ప్రాణాన్ని పోయిలా మనకి, అసలు ప్రాణాన్ని మనకి ప్రసాదించింది ఎవరు అంటే నారాయణుడే, గురునారాయణుడే, గురుదేవులే. అక్కడ మనకి నారాయణ ప్రాణో జాయతే, ప్రాణం ఒకటే వస్తే సరిపోతుందా? ప్రాణం ఒకటే వస్తే ఈ కథ అంతా ఏమన్నా అనిపిస్తారండి? అందుకని ప్రాణం ఒకటే చాలదు. మన సర్వేంద్రియాణి చ, బయట ఇంద్రియాలు ముందుగా చెప్పలా, ముందల ప్రాణాన్ని తన నుంచి సృష్టించాడు. తర్వాత మన సర్వేంద్రియాణి చ, మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటి అంతరింద్రియాలు నాలుగింటినీ కూడా మన సర్వేంద్రియాణి చ నారాయణాది జాయతి, నారాయణ నుంచే వచ్చాయి కూడా. నిజంగా వాస్తవానికి ఆ మనోబుద్ధి చిత్త అహంకారాలు మనకేమైనా కనిపిస్తున్నాయా? మనకేం కనిపించవు. కానీ లేదా పోని మనకు అలవాటైంది చిన్నప్పటి నుంచి, మనసేం బాగోలేదంటాం. లేదే అప్పుడు మనసుని ఏం బాగోలేదు అన్నప్పుడు మనసును తలుస్తాం, వాళ్ళు నాకు భలే సంతోషంగా ఉందిలే అన్నప్పుడు మనసును తలవం. ఎందుకంటే మనసుగాడు సంతోషంలో మునిగిపోయాడు అనమాట. కానీ మన సర్వేంద్రియానిచ అంటే సంకల్పించేటువంటిది మనస్సు, ఊహించేటువంటిది చిత్తము, నిర్ణయించేటువంటిది బుద్ధి, క్రియ చేసేటువంటిది అహంకారము అనేటువంటివి, ఇవి నాలుగు మనకి అంతరేంద్రియాలు. మనస్సు బుద్ధి చిత్త అహంకారం అనేటువంటివి అంతరేంద్రియాలు నారాయణు నుంచే పుట్టాయి. నారాయణాత్ ప్రాణో జాయతే మన సర్వేంద్రియాణి చ. ఇప్పుడు కం వాయు జ్యోతిరాపహ పృథివీ విశ్వస్య ధారిణి. కం అంటే ఆకాశం, వాయువు. అఖం వాయు జ్యోతి అగ్ని, కం వాయు జ్యోతి ఆపహ నీరు, కం వాయు జ్యోతిరాప పృథివీ అంటే భూమి. ఈ ఐదు ఇంద్రియాలు ఎందు నుంచి వచ్చాయి? నారాయణాత్ జాయతే. ఇవన్నీ కూడా ఈ ఐదు భూతాలు కూడా పంచమహాభూతాలు నారాయణ నుంచే పుట్టాయి వచ్చాయి. నారాయణ అప్పుడు సృష్టించేటువంటి వాళ్ళని ఆయన తలుచుకున్నాడండి. నారాయణ బ్రహ్మజాయతే అంటే మనకి మూలమైనటువంటివి ఏంటో అవన్నీ వచ్చిన తర్వాత, అంటే ఎలా అంటే ఇల్లు కట్టుకోవాలి అంటే ముందరే ఇంజనీర్లు పిలుస్తామా? ఏముండాలి మనకి? దొడ్డు ఉండాలి. ఏముండాలి? డబ్బులు ఉండాలి. డబ్బులుంటే ఎక్కడున్న కోతనైనా దింపచ్చు. డబ్బులు లేకుండా మనం ఇల్లు మొదలు పెడితే ఎవరు మన మాట వింటారు అసలు? అందుకని దానికి సరే జగత్తుకి ధనమూలం ఏదని జగత్ అనుకోండి, మన జీవితానికి ఏది అవసరం? భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నప్పుడు మనకేది అవసరం? ఒక భగవంతుని యందు నిలకడగా ఉండేటువంటి నమ్మకం అవసరం, విశ్వాసం. అదే విశ్వాసం లేకపోతే మనము నమ్మకం లేకపోతే ఏముంది? అక్కడ మామూలు జీవితం వెళ్తున్నట్టుగా వెళ్తుంది, ఎటుపోతుందో తెలియదు, గాలి దుమారంలాగా. అందుకని ఇక్కడ మనకి భక్తి కావాలి. కానీ ఇక్కడ పంచమహాభూతాలు దానికి అవసరము. ఏది? ముందర డబ్బు అంటూ ఉంటే, ధనం అంటూ ఉంటే అప్పుడు స్థలము కొనుక్కోవచ్చు. ఒకవేళ స్థలం ఉన్నదనుకోండి, దాని మీద కట్టుకోవడానికి దాని ప్రయత్నాలు దాన్ని చేయొచ్చు. దానికి మట్టి కావాలి, సిమెంట్ కావాలి, కోటే ఒకటేంటి బోళ్ళని వస్తూ ఉంటాయి, దానికి నీళ్లు కావాలి. ఎన్ని ఉన్నా మూలం మాత్రము డబ్బు ఉండాలి. చేతులు డబ్బు లేకుండా స్థలం ఒక్కటే ఉన్నా కూడా కుదరదు. స్థలమైనా, పక్క స్థలం అమ్మైనా, సగం స్థలం అమ్మైనా ఇల్లు కట్టుకోవడానికి. అలాగే ముందర మనం భక్తి అనేటువంటి దాన్ని మనం చేకూర్చుకుంటే భగవంతుడు అనేటువంటి ఆ స్వరూపాన్ని, ఆ స్వామిని అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అందుకని మన సర్వేంద్రియాణి చ కం వాయు జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి. ఈ పంచమహాభూతాలు విశ్వమునకు ఆధారము. మన దేహం వచ్చేసరికి ఏమంటాం మనం? ఇది పంచమహాభూతాత్మకమైనటువంటిదండి, ఇది పంచమహాభూతాలతో కూడి ఉన్నటువంటిది, ఇది ఏది దేహం అనేటువంటిది. కానీ పంచమహాభూతాత్మకమైనటువంటి దేహము లోపల ప్రాణం లేకపోతే మనగలదా? ఉండలేదు. దానికి పురుగులు పడతాయి, తర్వాత రోగాలు కూడా వస్తాయి, చుట్టూ వాళ్ళకు వస్తాయి రోగం. దాంట్లో ప్రాణం ఉంటేనే కదా, చైతన్యం ఉంటేనే కదా మనకి ఆధారం. అందుకని అక్కడ విశ్వస్య ధారిణి, ఎది ఈ పంచమహాభూతాలు ముఖం వాయు జ్యోతి రాప పృథివి విశ్వస్య ధారిణి. అప్పుడు నారాయణాద్ బ్రహ్మ జాయతే, అప్పుడు దానికి బ్రహ్మ గారిని సృష్టించాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన మాత్రం? నారాయణ నుంచే బ్రహ్మగారు వచ్చాడు సృష్టించాలి. అప్పుడు ఈ సృష్టికి కర్త అయినటువంటి బొమ్మను సృష్టించడానికి నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణ నుంచే రుద్రుడు వచ్చాడు ఇక్కడ. ఎందుకంటే దేనికి దానికే మనం ఆశ్రయిస్తేనండి దేవుళ్ళని. ఇప్పుడు జగన్మాతను ఆశ్రయించామనుకోండి, నవరాత్రులు వచ్చాయి, దేవి భాగవతం గురించి చెప్పుకుంటున్నాం, అక్కడ మనకి మూలమైనటువంటి ఆరాధ్య దైవం ఎవరు? జగన్మాత. నువ్వు కనకదుర్గ అనుకుంటే కనకదుర్గ, జ్ఞానప్రసూనాంబ అంటే జ్ఞానప్రసూనాంబ, లేకపోతే ముత్యాలమ్మవారు అంటే ముత్యాలమ్మవారి. ఇక్కడ ఇప్పుడు మనకి సభలో కృష్ణుని పెట్టారు ఇక్కడ. ఇప్పుడు ఈ కృష్ణుడు అనేటువంటి కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సత్సంగం అనేటువంటి సభని అవ్యక్తంగా ఉండి మన గురువులు ఆ రూపంలో నడిపిస్తున్నారు. మనం ఎందుకంటే రూపానికి లోబడిపోయి ఉన్నాం. ఇప్పుడు మనకి రూపాలు చూడటమే వచ్చు, ఇంద్రియాలకి రూపనామాలే కనిపిస్తాయి, అంతేగాని అరూపమైనటువంటి భగవత్ తత్వాన్ని గాంచాలి అంటే అక్కడ గురువుల యొక్క అనుగ్రహము మనం కలిగి ఉండాల్సింది. అందుకని ఇక్కడ నారాయణే బ్రహ్మ జాయతే, నారాయణ రుద్రో జాయతే, నారాయణ ఇంద్రో జాయతే, నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే, నారాయణ ద్వాదశాదిత్యా రుద్రావసవః సర్వాణి చందాగుంసి. వేదములన్నీ దేని నుంచి వచ్చాయి? నారాయణ నుంచే ఆవిర్భవించాయి. చందాగుంసి నారాయణాత్ ఏవ సముత్పద్యంతి. మనం ఒకవేళ మనకేమైనా అనుమానం వస్తుందేమోనని నారాయణుడి నుంచే ఇవన్నీ కూడా వచ్చాయి. నారాయణాత్ ఏవ సముత్పత్తి అంతే, ఉత్పత్తి అంతే వచ్చాయి. కానీ దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం సముత్పత్తి అంతే లెస్సగా ఇక దేని నుంచి రాలా? నారాయణ నుంచే వచ్చింది. నారాయణాదేవ సముత్పత్తి అంతే, నారాయణే ప్రవర్తంతే. ఈ మూడింటిని మనం పట్టుకోవాలి. నారాయణాదేవ సముత్పత్తి అంతే, నారాయణే ప్రవర్తంతే, నారాయణలోనే ప్రకాశిస్తున్నాయి, నారాయణే ప్రళీయంతే, నారాయణునిలోనే అవన్నీ కూడా లీనమైపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు ఇవంతా కూడా? మనకి వేరువేరు భావాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక ఇంటి లోపలికి వెళితే యజమాని, వారి తాలూకు గృహస్థాశ్రమ ధర్మం అయితే భార్య పిల్లలు, అక్కడి నుంచి ఇది నా ఇల్లు అనుకుంటాయి. ఇది నా ఇల్లు అన్న తర్వాత కిటికీ ఎవరిదన్నా అడగాలా? అదేంటండి ఇల్లు నాది, కిటికీ కూడా నాదే అంటాడు. గుమ్మని అడగల, కొన్ని తలుపులను అడగల, కొన్ని లైట్లు అడగల, ఇవి ఎవరి ఇవి ఎవరని? ఎవరైతే గృహస్థున్నారో యజమాని ఉన్నాడో యజమానివి ఎవరి? ఇప్పుడు ఇంత సృష్టి చేసిన తర్వాత దీనికి మూలమైనటువంటి వారు ఎవరు? నారాయణుడే. ఇటువంటి నారాయణుని యొక్క తత్వాన్ని గుర్తింపజేసేదెవరు మనకి? ఏది సనాతనంగా మనకు వస్తున్నాయి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భగవన్నామం అనేటువంటిది ఏది? వేదములు, వేదముల నుంచి వచ్చినటువంటివి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటివి భగవద్గీత. అది కూడా మనం ఎక్కడన్నా అర్థం చేసుకోగలమో లేమోనని పామురులకు సహితము అర్థమయ్యేటువంటిది ఏది అంటే, ఏది ఈ కలికాలంలో నామస్మరణే నిన్ను తరింపజేస్తుంది అని మహాత్ములు మనకి కాలాన్ని బట్టి మనం ఆచరించే పద్ధతుల్ని బట్టి తేలికగా భగవంతుణ్ణి అందుకోవాలంటే ఏది అంటే భగవన్నామం. ఎవరు చెప్తే మనకు అర్థమవుతుంది? గొప్పవాళ్ళు చెప్పాలి కదా, దారిన పోయేటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తే వింటామా? మనకు అర్థమైపోతుందా? ఒకవేళ మనకు కలిగేటువంటి ప్రశ్నలు కూడా అర్థం తెలియాలి అంటే రాకముందే మన గురువులు మన మనసులో వచ్చేటువంటి ఏదే సందేహాన్ని ముందరే వారి ముఖంగా ద్వారా వచ్చేటువంటి బోధ ద్వారా మనం అందుకోగలుగుతాం. వారు అంత గొప్పవాళ్ళు అన్నమాట, అందుకని మనకి గురువులు అవసరం ఇక్కడ. ఇప్పుడు ఈ నారాయణ ఉపనిషత్తును కూడా అమ్మ చెప్తోంది అంటే ఎవరు నేర్పించారు అంటే గురుదేవులు నేర్పించారు. అది ఒక్కసారి నేర్పించడం కాదండి, ప్రతి సాయంత్రం మనకి ఆశ్రమంలో ప్రార్థన ఉంటుంది. ఇవి ప్రతి సాయంత్రం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి 6:30 వరకు కార్యక్రమం ఉంటుంది. మళ్ళా మధ్యాహ్న కార్యక్రమం ఉంటుంది, మళ్ళా సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళా కార్యక్రమం ఉంటుంది. ఈ సాయంకాల కార్యక్రమంలో ప్రార్థన అనేటువంటిది జరుగుతుంది. దానిలో గీత గీత ఒక అధ్యాయం కూడా చదువుకుంటాం. అలాగా ప్రార్థన, మహాత్ములు చెప్పిన ఉపదేశాలు కూడా చదువుకుంటూ హారతులు ఉంటాయి. గురుదేవులు వచ్చారనుకోండి, సంధ్యవేళ 6 గంటలకి వారి బోధామృతం ఉండే. వారి బోధామృతాన్ని ఇచ్చే ముందు వారు చాలాసేపు ధ్యానముద్రలో ఉండేవారు. ఉన్న తర్వాత కొన్ని రోజులు రోజులండి నారాయణ ఉపనిషత్తు గురించే చెప్పించేవారు. మా గురు సోదరుల ద్వారా నించోపెట్టి నారాయణ ఉపనిషత్తుల గురించి చెబుతూ, ఎందుకోసం అంత తాపత్రయం వారికి? వారికి తెలుసు కదా, మా గురు సోదరులు కూడా చదువుకున్న వాళ్ళు, వారికి తెలుసు కదా. మరి చెప్పిస్తున్నది ఎవరి కోసం? మనలో నాటుకోవటం కోసం. మనం ఎన్ని విన్నా కూడా ఏం చేస్తున్నామంటే, 2 చెవులు ఎందుకున్నాయ్యా అంటే, ఒక చెవితో వినడానికండి, ఒక చెవితో విడిచిపెట్టడానికండి అన్నట్టు ఒక మూర్ఖుడు ఎవరు అంటే, అందుకు కాదు మనకి 2 చెవులు ఇచ్చింది. లేదు, 2 చెవులకి మూతలు కూడా లేవు. కళ్ళకన్నా మూతలు ఉన్నాయి, కానీ చెవులకి మూతలు లేవు. ఎందుకని? అంత గొప్పగా శ్రవణం చెయ్యాలి మనమని. 2 చెవులతో శ్రవణం చేసి ఎక్కడ రికార్డు చేసుకోవాలి? ఆవేదనతో మనసారా భగవంతుని గురుపాదతల్ని మనం ఆశ్రయించి గనక వారిని తలుచుకుంటే ఎక్కడ రికార్డు అవుతుంది మనకి? మనసులో రికార్డు అవుతుంది. ఈ మనసులో రికార్డు చేసుకుంటేనే మనకి అన్య చింతనతో కూడిన ప్రపంచంలో సంచరిస్తున్నా కూడా అడుగడుగునా మన గురువులు చెప్పిన మాట మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. అడుగడుగునా కూడా మన జాగ్రత్త మనకి తెలుస్తూ ఉంటుంది. స్వామివారు చెప్తుండేవారు, మనస్సు మీద విషయాదులతో కూడినటువంటి మనస్సు మీద ఇంద్రియాలు అనేటువంటివి ఎలా పరుగు పెడతాయి అంటే, మన ఇంటి పక్కన ఉన్నటువంటి మురికి కాలువ మీద దోమలు ఎలా వాలుతూ ఉంటాయో. మన ఇల్లు శుభ్రం చేసుకుంటాము, కానీ మనది బయటికి పోయేటువంటి ఏముంటుంది, ఇక్కడ ఆ డ్రైనేజ్ ఉంటుంది కదా, డ్రైనేజీ ఇంటి పక్కన చూడండి, మనం వస్తుంటే పక్కకి వెళ్తుంది అక్కడ. ఆ కాలువ మన ఇంటి పక్కనే ఉంటుంది, దాని మీద ఏం వాళ్తాయి దోమలు ఎలా వాళ్తాయో మన మనస్సు కూడా అటువంటిదే. దానితో వచ్చారన్నమాట గురుదేవులు. అందుకని మన మనస్సుని అలాగా వాటి మళ్ళీ అవి చేసుకోకూడదు. మహాత్ములు బోధని ప్రసాదిస్తుంటే మనకి ఒళ్ళంతా చెవులు చేసుకొని ఆనందంగా ఆ మహాప్రసాదాన్ని మనం అందుకోవాలి. అప్పుడే మన జీవితము చరితార్థత చెందుతుంది. అందుకనే గురు పదములు అన్నారండి. మనం వెంటనే అనుకుంటాం గురు పదములు అంటే పాదముల మీదకే వెళ్తుంది మన ధ్యాస. అలా చెప్పలా గురుగీత. గురు పాదములు అంటే గురు పాదములు మాత్రమే కాదు, గురు పదములు అంటే గురుముఖస్థగా వచ్చేటువంటి బోధ. ఆ పదములు ఏవైతే ఉంటాయో వాటి అందే మన మనస్సు నిలకడగా ఉండాలి. అందుకని గురుపాద సన్నిధి స్థిరమైన పెళ్ళిది, గురుపాద సన్నిధి స్థిరమైన, సద్గురుపాద సన్నిధి స్థిరమైన పెళ్ళిది, సద్గురుపాద స్థిరమైన పెళ్ళిది, గురి తప్పని నియ దృష్టికి గురుదేనన్నది, గురి తప్పని గురి తప్పని నిజ దృష్టికి గురుదే దానది, ఆ గురుదే దానది, ఈ గురుదే దానది, ఇది మరచిపోకుమన్నది ఎన్నటికీ మరచిపోకుమన్నది, గురుపాద తన్నితి స్థిరమైన పెన్నితి జపములేల తపములేల సాధన సంపదలీల జపములేల తపములేల సాధన సంపదలీల సతతమునను మది నిలిపిన సాలును బొమ్మన్నది అనవరతమునను మది నిలిపిన సాలును బొమ్మన్నది అనవరతమునను చెప్పుడు మాటలను విని గడిపోకు మన్నది చెప్పుడు మాటలను విని చెప్పుడు మాటలను విని గడిపోకు మన్నది చెప్పుడు ఎప్పటికీ నేనేలు గడనగానది ఎప్పటికీ నేనేలు గడనగానది ఇది తప్పదు నిజమన్నది ఇది తప్పదు ఇది తప్పదు నిజమన్నది ఇది తప్పదు నిజమన్ గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిధి స్థిరమైన పెన్నిధి స్థిరమైన పెన్నిధి మనందరం కూడా గురువులను ఆశ్రయించిన వాళ్ళమే. మనం అందులో ఉన్నటువంటి రూపానికి మనకి కనిపిస్తున్నారు కదా అని మనం ఏ మాత్రము కూడా ఏది మానవులే కదా అని అనుకోవడానికి లేదు. అక్కడ మాధవుడే మరణకరింపజేయడం కోసము ఒక అవతారాన్ని ధరించి వచ్చాడు. ఆయన అలా రాకపోతే కుదరదు కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాము, చెప్పుల మీద దృష్టి పెట్టుకుని వెళ్తున్నాము. అదే గురువుల దగ్గరికి వెళ్తే ఏమయ్యా ఎందుకు అంత కంగారు అంటారు. మాట్లాడే దేవుడు అండి, నడిచి వచ్చే దేవుడు గురుదేవులు అంటే. గురుపాద సన్నిధి నిజమైన పెన్నిధి, మనని విడిచిపెట్టకుండా ఉండేది ఆ పెన్నిధి మాత్రమే. తద్మ వాళ్ళందరూ విడిచిపెట్టేస్తున్నారు చూడండి, ఈ కాలంలో బాగా తెలుస్తుంది. కన్నవాళ్ళు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చిన్నప్పటి నుంచి విడిచిపెట్టకుండా వాళ్ళని వాళ్ళేదో మన్ని చూస్తారు అనుకుని ఎంతమంది ఆశ పెట్టుకోలేదండి పిల్లల మీద. ఏమంటున్నారు వాళ్ళు, మాకు కూడా పెళ్ళిళ్ళు చేశారు కదమ్మా, మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, నీకు తెలియదే ఉంది, మా ఉద్యోగాలు పోతే ఇప్పుడు సెలవు పెట్టి వస్తే. చాలా మందిని విన్నానండి నేను అలాగా. పైగా డాక్టర్లు అంటారు ఈ స్థితిలో ఆ తల్లి కండి ఆ బిడ్డ వచ్చి మంచం మీద కొంచెం కూర్చుని అమ్మాని పలకరిస్తే చాలు రోగం తగ్గిపోతుందండి ఇంటికి వచ్చేస్తుంది అంటారు ఈ డాక్టర్లు. వాళ్ళు వస్తారా అంటే డాక్టర్ గారితో నేను ఫోన్ మాట్లాడతాను, ఏమండి మేము ఎన్ని డాలర్లు పంపించాలండి మీకు, మీరు ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని పంపిస్తామండి, ఎన్ని పౌండ్స్ కావాలంటే పంపిస్తామండి, మా అమ్మగారిని మీరు ఎలాగోలాగా బ్రతికించి పంపించండి. వాళ్ళకి కావాల్సిన డాలర్లా అమ్మకి? ఆఫ్టర్ ఆల్ అమ్మకని నిన్ను అక్కడ పంపిస్తే నీ జీవితం ముందు ఆ డాలర్లోనూ ఆ పౌండ్లోనూ ఎంత గొప్పదనం అయితే మాత్రం అవని గొప్ప ఏంటండి. అమ్మ నీకు జీవితం ఇస్తే కూడా అవన్నీ వస్తుంది. అంటే బ్రతుకులు జీవితాలు ఎలా ఉన్నాయో, కానీ మనం అర్థం చేసుకునేది మనకి మంచి మార్గాన్ని చూపించేది ఎవరయ్యా అంటే గురుపాద సన్నిధి, సహజమైన పెన్నిధి, నిజమైన పెన్నిధి. గురి తప్పని నిజ దృష్టికి గురుదే తానన్నది. గురి తప్పని నిజ దృష్టి మనకున్నదా? ఎవరికి వాళ్ళని మనమే ప్రశ్నించుకోవాలి. గురి తప్పకుండా ఉందా? సర్వకాల సర్వావస్థలందు ప్రభు యొక్క దివ్య చరణారవిందాలని మనం సందర్శిస్తున్నామా? ఈ ప్రభు దయ అనేటువంటి విషయాన్ని గుర్తిస్తున్నామా? అంటే మనల్ని మనం మోసగించుకుంటున్నాం. ఎవరి మనసు అయితే నిలబెట్టుకోవటం లేదు, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. ఎవరినో మోసగించడం కాదు అక్కడ. అందుకు ఏం చేయాలి ఇప్పుడు? నమ్మాలి, విశ్వసించు, ధరించు. ఎవరైతే విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటారో తప్పకుండా ధరించి తీరుతారు. ఎందుకని ఎంతమంది అండి భక్తులందరూ కూడా మరి కబీర్దాస్ వారు రామానంద స్వామి వారిని ఆశ్రయించారు. కబీర్దాస్ వారు కబీర్దాస్ వారికి ఉపదేశం చేయమంటే, అయ్యా నువ్వు గృహస్థువేమో చెయ్యను అంటే, అప్పుడు చాలా కాలం వేళ పడ్డాడు ఆయన రామానంద స్వామి వారి పాదాల మీద పడ్డాడు. అయ్యా మీరు నాకు ఉపదేశం చేస్తారు, నాకు మార్గం చూపిస్తారని వచ్చాను. అయ్యా నీ భార్య సలహా అడిగిరా, నీ భార్య ఒప్పుకోవాలి అని అంటే, అప్పుడు ఆయన ఇక అక్కడికి వెళ్ళలేని సంగతి ఇప్పుడే కావాలి, మనకు కూడా ఆవేదన వస్తుంది కదా, ఆయన్ని మనతో పోల్చుకోవడం కూడా అది సమంజసం కాదనుకోండి. ఆఖరికి రామానంద స్వామి వారు ఎటువైపు నుంచి స్నానానికి వెళుతున్నారు, ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు, నాకు కావాలి అనుకున్నప్పుడు మనం దాన్ని గుర్తించగలం. అన్నీ కనుక్కొని తెల్లవారుజామున వారు బ్రాహ్మీ ముహూర్తంలోనే వారు బయలుదేరి అటు వెళ్ళి నదీ స్నానానికి వస్తున్నారని తెలుసుకుని ఒక మెట్టు మీద, మెట్టు నుంచి మెట్టుకి దిగాలి కదా, మెట్టు మీద అడ్డంగా పడుకున్నాడు. ఎవరు? కబీర్దాస్ వారు. పడుకుంటే రామానంద స్వామికి అలవాటేంటి? రామ్ రామ్ అనుకోవటమే అలవాటు. అందుకే ఆయన వెంటనే ఇక్కడ రాగానే కాలికి తగిలి తగిలాడు ఆయన మెట్టు దిగే లోపల. వెంటనే శ్రీరామ్ అన్నాడు ఆయన. అప్ప నాకు మంచి ఉపదేశం జరిగిపోయింది, నాకు ఉపదేశం జరిగిపోయింది. ఉపదేశం గురువులు లేకుండా ఏ మహాత్ములు మాత్రం ధరించారండి? మీరా తల్లి గోస్వామి తులసీదాస్ వారిని ఆశ్రయించి ఆయన ఆనందపడిపోయాడు. ఇటువంటి శిష్యురాలు నాకు దొరికింది అని. ఎందుకంటే రాణివాసంలో ఉన్న భర్తకి మార్గం చూపించింది ఎవరు అంటే ఈ రాణి మీరా తల్లి. కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని భార్య చూపించింది ఎవరికి? రాణాగారికి. ఎవరు? మీరా తల్లి. అందుకని ప్రతి భక్తుడికి కూడా తరించడానికి ఎవరున్నారు అంటే, అంతకుముందు ఒక గురువు అనేటువంటి ఒక గురు పాదం ఉంది ప్రతి వాళ్ళకి. మనమేదో కొత్తగా మనం ఈరోజు ఆశ్రయించామని కాదు, కానీ ఆ గురువుని ఎలా సేవించారు వాళ్ళు అంటే, ఓ మానవ మాతృడిగా మాత్రం చూడకు. ఎందుకంటే శిష్యుని యొక్క ఆరాధన అంత గొప్పగా ఉండాలి. మనం ఎలా తలుచుకోవాలి అంటే, మనకి నిద్రలో కూడా భగవంతుడే గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు అట్లాగా ఏది కృష్ణ 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 అనుకుంటూనే ఉన్నాడటండి. కృష్ణుడు మాట్లాడితే అర్జునుడి దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి వచ్చేసేవాడట. వస్తే మరి 8 మంది అష్టభక్తులు ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా ఏంటిలాగా మాట్లాడితే అర్జున అనుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈయన శ్రీకృష్ణ స్వామి అనుకుని, ఒకరోజు రుక్మిణీదేవి వారు వెళ్ళినటువంటి కృష్ణయ్య వెళ్ళిన కొద్దిసేపు వెనకాలే బయలుదేరి అర్జునుడు ఉన్నటువంటి భవనానికి వచ్చారట. వచ్చేసరికి కృష్ణయ్య అక్కడ అర్జునుడు నిద్రపోతుంటే కృష్ణయ్య కూర్చుని ఉన్నాడు. వెంటనే రుక్మిణీదేవిని చూడగానే అన్నట్ట, అంటే నిద్రపోతున్నాడు అంటే. అప్పుడు రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళగానే చూపించారట కృష్ణయ్య. చూపిస్తే వెంటనే దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కృష్ణ 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 అంటున్నట్ట. నిద్రలో కృష్ణ కృష్ణ అనేవాళ్ళు ఎవరు? వెళ్ళినప్పుడు రుక్మిణీదేవి సహా భక్తులందరికీ చెప్పిందంట, ఇందుకనే మన నాదులు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన నిద్రలో కూడా కృష్ణ కృష్ణ అంటున్నాడు. మనం అనగలుగుతున్నామా? ఎందుకంటే మనకి జీవితంలో ఇక్కడ ఈ ప్రపంచంలో అందరితో పాటుగా మనం కూడా ఏదో ఆఖరి రోజు వస్తుంది, మనకు కూడా పోయే రోజు రాదు, తప్పుడు వస్తుంది. కానీ అది జారిపోయే లోపల మనం గుర్తించాల్సిన ఒక బ్రహ్మ వస్తువు ఉంది, పరబ్రహ్మ వస్తువు. అదే గురు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించడానికి ఇక్కడ గురి తప్పని నిజ దృష్టికి గురుతే తాను అన్నది. గురి తప్పని నిజ దృష్టి గురుపాదం అందండి. అక్కడ గురుదేవుల యొక్క పదములు చెప్పాయి, మనకి హెచ్చరిక చేస్తున్నాయి. అక్కడ ఆ గురు పాదములు మన హెచ్చరిక చేస్తున్నాయి. గురి తప్పకుండా ఉంటే, గురి తప్పని నిజ దృష్టికి గురుదేవరు అంటే తానే. పిలవగానే పలుకుతారండి, మనం మనసారా పిలుచుకోవాలి. కానీ వారికి దూరం లేదు. సర్వాంతర్యామి గురుదేవులు అంటే అది, గురువైభవం అంటే అనుభవించాలి. అక్కడ ఒక చోట చూద్దామండి, మనకి ఏకలవ్యుడు. ఏకలవ్యుడి యొక్క భక్తి తీసుకుంటే భారతంలో ద్రోణాచార్యుల దగ్గర ఆయన శిష్యుడిగా చేరడానికి ఎంత ప్రయత్నం చేశాడండి. ఆయన ఒక నిమ్మన జాతి వాడు, కానీ విద్యను నేర్చుకోవాలి అనుకుంటే వెళ్ళి ఆయన ఆశ్రయించగానే ద్రోణాచార్యుల వారికి అంతవరకు ఏ శిష్యుడు కూడా అంత ఇది గురుభక్తిని ఎవరూ ప్రకటితం చేయలేదటండి. అంతకుముందు కౌరవులకి పాండవులకి కూడా మరి గురువు ద్రోణాచార్యుల వారే ఏది విద్య నేర్పించడానికి. ఇక్కడ కూడా విద్య నేర్చుకోవడానికి కోసమే వచ్చారు ఈయన కూడా. ఎవరు? ఏకలవ్యుడు అనేటువంటి వాడు. వచ్చేసరికి ఈయన గురుభక్తిని చూసి వెంటనే శిష్యుడుగా చేర్చుకున్నాడు. చేర్చుకుంటే ప్రతిదాని దగ్గర ఏది శిష్యుడు అర్జునులతో సమానంగా విద్యను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. మరి మనతో పాటుగా సమానంగా విద్యను నేర్చుకుంటూ ఒప్పుకుంటామా? అందరికన్నా గొప్పగా నేనే ఉండాలి కదా, నిద్రపోయి చదివినా కూడా నేనే గొప్పగా ఉండాలి అనుకుంటే కదా అలాంటివన్నీ. అలాగే అప్పుడు ఈ కౌరవులు పాండవులు అందరూ కలిసి భీష్మాచార్యుల వారితో చెప్పారట, మనకి ద్రోణాచార్యుల వారు ఉన్నారే, మాకు మాత్రమే నేర్పించట్లేదు, ఆయన ఎవరో వచ్చాడు ఒక ఆయన, ఆయన కూడా మాతో పాటుగా విద్య నేర్పిస్తున్నాడు, వారిని నేర్పడానికి వీల్లేదు. అధర్మమేగా అక్కడ, కానీ తప్పదు అక్కడ. ఏది ఈయన ఎక్కడ వీరి హస్తినాపురంలో ఉంటూ వీరి ఏది భోజనం చేస్తున్నాడు కదా ద్రోణాచార్యుల వారు, వారు ఎంతంటే అంతే తప్ప వారి మాటకి అడ్డుపడడానికి వీల్లేదు. అందుకని ఏకలవ్యుణ్ణి నీకు దెప్పడయ్యా కారణం ఏంటి అని అడిగాడు. ఏం చెప్పలేకపోయాడు ఆయన, ఏమని చెప్పమంటావు, ఎందుకంటే ఆయనకి బాధేసింది పాపం. ఇంత మంచి శిష్యుడు పట్టుకోవాలంటే దొరకట్లేదు, ఇంత ఇంత ఆతృతగా ఆవేదనగా వస్తే నేను నేర్పలేకపోతున్నాను, గురువుకు ఉండదండి. కానీ అక్కడ రాజధికారం చేయకూడదు కాబట్టి ఇంతకన్నా నేను చెప్పలేను, నీకు మాత్రం నేర్పించను, వెళ్ళిపో అంటే వదిలిపెట్టాడు ఆయన. వాడిని వదిలిపెట్టలా ఏకలవ్యుడు, మనం అక్కడ పట్టుకోవాలి. ఏకలవ్యుడు గురువుల్ని వదిలిపెట్టలా, వదిలిపెట్టకుండా వెళ్ళి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎక్కడుంది రూపం? ద్రోణాచార్యుల వారు ఎక్కడున్నారు? గుండెల్లో ఉన్నారు, గుండెల్లో చిత్రింపబడ్డారు. దాన్ని ఎవరూ తీయలేదండి. ప్రేమ ఇక్కడ ఉండాలి, బయట ఇక్కడ ఇంతవరకే కాదు, ప్రేమ ఇక్కడి నుంచి రావాలి. భక్తి అదే, ప్రేమ అంటే కూడా ఎక్కడైతే గాఢమైనటువంటి మార్పు లేనటువంటి ప్రేమ ఉంటుందో అది కూడా భక్తే. సా భక్తి పరమ ప్రేమ రూప నారద సూత్రాల్లో, నారద భక్తి సూత్రాల్లో మనకి తెలుస్తుంది. సా భక్తి పరమ ప్రేమ రూప, పరమమైనటువంటి ప్రేమ అంతేగాని మాటి మాటికి మారిపోయే ప్రేమ కాదు. అది విషయాలతో కూడినటువంటి ప్రేమ కాదు, సత్య ప్రేమ అయి ఉండాలి భగవంతుడి. అందుకని ఇది సత్యమైనటువంటి ప్రేమ. ధ్యానం చేసుకున్నాడు, తపస్సుగా మారింది. తర్వాత వెంటనే ఆ రూపాన్ని మట్టితో చక్కగా ముద్రీకరించుకున్నాడు, ఎదురుగుండా కూర్చున్నాడు. నాకు విద్యను నేర్పించు అని ఆ విద్య కావాలి అనే ఆవేదనతో ప్రార్థిస్తున్నాడండి. విద్యకి అధినేత్రి అయినటువంటి సరస్వతీమ తల్లి పొంగిపోయింది. ఎందుకని? శ్రద్ధ ఉంటే మాస్టర్లు ఇంటికైనా రమ్మంటారు కదా, ఏమనుకుంటే కదా, స్కూల్లో కదిలే నీకు ఇంటికి రా చెప్తానంటూ ఉంటారు. కొంచెం ఎవరికైనా బాగా కనుక శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ ఎవరు సరస్వతీదేవికి అంటే విద్యల నేత్రి అయినటువంటి అధినేత్రి అయినటువంటి సరస్వతీదేవికి చాలా ఆనందం కలిగింది ఈ ఈయన చూపించేటువంటి భక్తికి. వెంటనే ఆ అమ్మ ఏం చేసింది, అప్పుడు మనకి కూడా గురువులు, మనం ఏ దేవుడుగా మనం ఆరాధన చేస్తామో ఆ దేవుడుగా కూడా మనకి సాక్షాత్కరిస్తారండి గురువులు, అంత గొప్పవాడు. మనం అమ్మ నవరాత్రులు చేస్తున్నాం, జగన్మాతని మనం ఆరాధిస్తున్నాం అనుకోండి, గురువులు చెప్పిన విద్య ఇది. అమ్మను ఆరాధన చేస్తూ ఉంటే నా గురుదేవులు అమ్మలాగా వచ్చి నాకు కావలసింది అందించకుండా ఉంటారా? అందిస్తేనే కదా అది నవరాత్రి అయ్యేది, లేకపోతే నవరాత్రి ఎలాగా దాని అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాం. అలాగా అలాగే ఆంజనేయ స్వామిని మనం హనుమంత జయంతి రోజున ఆరాధన చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఆరాధ్య దేవుడు నా గురుదేవులే, కానీ అక్కడ హనుమత్ స్వరూపంలో కనిపిస్తారు, రాముని స్వరూపంలో కనిపిస్తారు. రాముని ఆరాధన చేస్తే, హనుమంతుని ఆరాధన చేస్తేనే హనుమంతుడు సీతారాములు మొత్తం ముగ్గురు కలిసి మనకి, ఎందుకని హనుమంతుని హృదయంలో ఉన్న వాళ్ళేగా సీతారాములు, మన ఆరాధ్య దైవం. అలాగే మనం ఆరాధన చేయటంలోనే అక్కడ ముడిపడి ఉంది. అందుకని నువ్వు వినా నాకు దిక్కు లేదు, మన ప్రార్థనలో నేను చదువుకున్నా మనం, నీవే దిక్కయింది నాకు ఈ జన్మలో, నాకు చరితార్థత నన్ను తరింప చెయ్యి అని మనం నేను చెప్పుకున్నాం ప్రార్థనలు కూడా, మళ్ళీ చెప్పుకుంటాం తర్వాత. అలాగే ఇక్కడ సరస్వతీ తల్లిని ఆరాధన ఎప్పుడైతే చేసుకున్నాడో అమ్మ అనుగ్రహించి, ఇప్పుడు ఇక్కడ ద్రోణాచార్యుల వారి రూపంలో ఈయనకి విద్యని చెప్పడం మొదలుపెట్టింది. ఇక్కడ శ్రద్ధ ఉన్నది, అక్కడ అనురాగం ఉన్నది, ఇక ఏం తక్కువ అవుతుంది చెప్పండి? అక్కడ వాళ్ళు నేర్చుకున్న దానికంటే ఎక్కువ ఇక్కడ ఏకలవ్యుడు పొందగలిగాడు, ఇక్కడ విద్యని పొందగలిగాడు. పొందగలిగిన తర్వాత ఏమైంది పరీక్షల్లో అలా వెళ్తూ ఉంటే, ఏది నేను చెప్పుకున్నట్టుగా అక్కడ శబ్దవేణి వేది బాణం కూడా నేర్పించడం జరిగింది. ఇప్పుడు ఒక అడవి కుక్క గట్టిగా మోగడం మరుగుతుంది, మరుగుతుంటే ద్రోణాచార్యులు వారు పాండవుల దగ్గర ఉన్నారు. వెంటనే అర్జునుడిని, ఏది వదిలిపెట్టు నీ శబ్దవేది బాణాన్ని అని ఈయన చెప్పితే తప్ప అర్జునుడు వేయల. ఈయనకి మనసులో ఉండే ఇక్కడ ప్రోత్సాహం వచ్చింది, వెయ్యి శబ్దవేది బాణం అని. ఒక పక్క నుంచే ఏకలవ్యుడు బాణం వేశాడు. అక్కడ ఎవరి బాణం ముందెళ్ళింది? ఏకలవ్యుడు బాణం ముందెళ్ళి, కానీ ఆ తర్వాత అర్జునుడు బాణం కూడా తగిలి, అక్కడ నిజం ఒప్పుకోవాలంటే ఏకలవ్యుడే గెలిచాడు అక్కడ. కానీ అక్కడ సన్నివేశం అలా లేదు, ద్రోణాచార్యుడు యొక్క ఆశ్చర్యం కలిగింది. ఎవరు నేర్పించారు? ఒకవైపు మనసులో ఎక్కడో కొంచెం ప్రేమ ఉంది కదా ఏకలవ్యుడి మీద, కానీ అది బయట పెట్టకూడదు, కానీ తను నేర్పించాలి ఆ విద్యని. కానీ ఇప్పుడు గెలిచాడన్న ఆనందం ఉంది ఇక్కడ. వెంటనే అర్జునుడు చెప్పాడు, ఎవరు నేర్పించారు విద్య నీకు అని అర్జునుడు ఏకలవ్యుడిని అడిగాడు. ఏకలవ్యుడు ఏం చెప్పాడు? ద్రోణాచార్యుల వారే నేర్పించారు, అయితే మాకు తెలియకుండా మీరు నేర్పించారన్నమాట విద్యని, అంటే మీరు రాజద్రోహం చేశారన్నమాట అని ఇక దిగిపోయారు వీళ్ళు. ఏమిటి రాజులు కదా, నిర్ధారోపణకి దిగిపోయారు. దిగిపోయేసరికి, లేదర్జున నేను నేర్పించలేదు, నేను నేర్పించ, అయితే ఒక మాట, మీరు ఏది మీరు వెళ్ళండి, వెళ్ళి ఏకలవ్యుడే ఏకలవ్యుడు మీరే నేర్పించారనుకున్నాడు కదా, అందుకని మీరు వెళ్ళి నేను వస్తున్నానని మీరు కౌరు పెట్టండి. మీ ఆహ్వానానికి ఆయన ఎంతో సంతోషిస్తాడు. సంతోషించిన తర్వాత అక్కడ ఏది గురుదక్షిణ ఇమ్మని మీరు అడగండి, మీరే గురువులు అంటున్నాడు కదా ఏకలవ్యుడు, గురుదక్షిణ అడగండి. అడిగితే వెంటనే తప్పకుండా మహాత్మా అంటాడు ఆయన అన్నప్పుడు, ఆ కుడి బొటన బ్రేలిని ఈ ధనుర్విద్యకి ఏదైతే ఆధారమో ఆ కుడి చేతి బొట్న బ్రేలిని నాకు ఇచ్చేయమని మీరు తీసుకోండి, అంటే కుట్ర అంటారు దాన్ని మన భాషలో, అవును కదా కుట్ర తప్పులా. ఎందుకని వారి అన్నం వారి అన్నం తింటున్నారు కదా ఈయన, ఇప్పుడు వారికి కదా చేయాల్సింది, మహారాజులు కదా, అందుకని తప్పులా. అలాగే వస్తున్నాను కవర్ పెట్టాడు, ఇంత అంత ఆనందం కాదు, ఏకలవ్యుడికి ఎంత ఆనందమో తన పల్లెలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాడు. మా గురువు గారు వస్తున్నారు, మా గురువు గారు వస్తున్నారు, మా గురువు గారు వస్తున్నారు, అందరూ కూడా చాలా ఆనందంగా వచ్చేసారు అక్కడికి, చాలా సేవ చేస్తున్నారు, వచ్చేస్తున్నారు, అందరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అటువంటి సమయంలో ఏకలవ్య ఎక్కడ కూర్చున్నాడు? పాద సన్నిధిలో కూర్చున్నాడు. ద్రోణాచార్యుల వారిని తీసుకొచ్చాడు, ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాడు, పాద ప్రక్షాళన చేశాడు, దండ వేశాడు, హారతిచ్చి కూర్చున్నాడు, పాదాల చెంత కూర్చున్నాడు. గురుదేవా ఇదంతా మీ అనుగ్రహమే అని పాపం అంతా వాళ్ళకి దొరికిందంతా చెప్పుకున్నాను. వెంటనే అప్పుడు అయితే ఏకలవ్య నువ్వు గురుదక్షిణ ఇవ్వాలి కదా, ఎందుకంటే ఈయనకి భయంతో ఎవరు గుర్తుకొస్తున్నారు, ఆ రాజులు గుర్తుకొస్తున్నారు. భయంతో ఉండటం చేత ఈ ఉప్పు పులుపు తినడం చేత ఎవరు గుర్తుకొస్తున్నారు, ఏది హస్తినాపురం, అక్కడ ఉన్నటువంటి భీష్మ పితామహులు, తర్వాత అర్జునుల పాండవాదులు కౌరవాదులు వీళ్ళే గుర్తుకొస్తున్నారు ఆయనకి. అందులో వెంటనే అడగాల్సింది కాస్త, అయితే గురుదక్షిణ ఇవ్వాలి కదయ్యా, మరి నువ్వు నేను గురువుగా వచ్చాను కదా నీకు గురుదక్షిణ. అయ్యో మీరేం కావాలంటే అది ఇస్తాను ప్రభు అన్నాడు అక్కడ ఏకలవ్యుడు. అంటే వెంటనే ఆయన ఏం అడిగాడు, వాళ్ళు అడగమన్నదే అడిగాడు. వెంటనే కుడి చేతి పొట్టిన వెళ్ళి నాకు ఇచ్చి, అయ్యో స్వామి మీరిచ్చిందేగా, ఇవన్నీ ఇదంతా మీరిచ్చిందేగా, విద్యలాగా చూడలా, విద్యకి మూలంగా చూశాడు అక్కడ గురువుని. మీరు ప్రసాదించిందే కదా ఈ జీవితానికి ఇదంతా. వెంటనే బాణం తీసి అందరూ వద్దు వద్దు అంటూనే ఉన్నారు. అందరూ ఏదో జరుగుతోంది ఇక్కడ, మోసం జరుగుతోందని చుట్టూ ఉన్న వాళ్ళందరూ గుర్తిస్తున్నారు, ఎవరికి తక్కువ. కానీ తను మాత్రం ఇది మోసం అనుకోట్లా గురుదేవుడికి, ఇదిగో మీ దక్షిణ గురుదక్షిణ అని వెంటనే ఆ బాణంతో వేలు కాస్త ఇచ్చేస్తారు. అప్పుడు ఎవరికి వచ్చింది ఆగ్రహం, ఎవరికి వచ్చిందండి విద్యను నేర్పించిన ప్రసాదించిన సరస్వతీదేవికి వచ్చింది. సరస్వతీదేవికి ఆగ్రహం వచ్చింది, వచ్చి నువ్వు నేర్పని దానికి నేను నేర్పాను అని కర్తృత్వం మీద వేసుకుని ఇలా మోసం చేస్తావా, నువ్వు ఏ విద్యనైతే ఆశ్రయించి ఉన్నావో ఆ విద్య నీకు సమయానికి ఉపయోగపడకుండా ఉండుగాక. మరి మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుల వారు పడిపోవడం జరిగింది కదా, లేకపోతే ఆయన నేర్పిన విద్యే కదా అర్జునుడికి వీళ్ళకి. మరి వారి చేతిలో కౌరవుల వైపు ఉండి ఈయన పడిపోవడం ఏమిటి, శాపం అన్నమాట అక్కడ. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఏకలవ్యుడు భక్తి కావాలి మనకి. గురువులు ఎదురుగుండా ఉంటేనే భక్తి కాదు, గురువులు మనకి కనిపించకపోయినా కూడా రూపం శాశ్వతం కాదు, కానీ వారు చెప్పిన బోధ మనకి సుస్థిరంగా నిలిచిపోయింది. వారి అవతారానికి మన హృదయమే స్థానమై ఉన్నది. ఆ గురుదేవులు అంటుండేవారు, మీ హృదయ బాబు అని మమ్మల్ని హెచ్చరిక చేస్తుండేవారండి సభల్లో. మీ హృదయ బాబు, మీ అంతఃకరణ పవిత్రతగా ఉంటే అక్కడ ప్రకాశించేటువంటి పరమాత్మని మీరందరూ దర్శించగలరు. దానికి సత్యము శాంతి దయ ప్రేమ అనేటువంటివి నాలుగు ఆధారమై ఉన్నది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము సత్యము శాంతి దయ ప్రేమగా మారిన నాడు తప్పకుండా నీ గురుదేవుని యొక్క తత్వాన్ని నువ్వు గుర్తించగలుగుతావని మా గురుదేవులు సభ ఎదుట అందరికీ కూడా ఎంత చేస్తుంది. నువ్వు మనకి కావాల్సింది ఏంటంటే భక్తి కావాలి. అది నేను పారాయణ చేస్తున్నానంటే పారాయణ గొప్పది అనలా, పూలతో చేసే పూజ గొప్పది అనలా, అభిషేకాలు గొప్పది అనలా. అన్నిటినీ మించింది ఏమిటంటే ఆశ్రయించి ఉండడం, నమ్మకంతో ఉండటం, సర్వకాల సర్వావస్థలందు ఉన్నదొక్కటే, అది నా గురు పరబ్రహ్మ, గురు పరమాత్మే. నా గురు పరమాత్మ తప్ప ఇంకొకటి లేదక్కడా, ఇవన్నీ కూడా చేయిస్తున్నది ఆ పరబ్రహ్మే అనేటువంటి విషయాన్ని మనం అనుక్షణము కూడా నెమరు వేసుకుంటూ ఉండాలి, దర్శించాలి, దాని అనుభూతి మనం పొందాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, గురి తప్పని నిజ దృష్టికి గురుతే తాను అన్నది గురుపాదం, గురు పదములు. ఇంకా వదిలిపెట్టకుండా జపముల్లేల తపముల్లేల సాధన సంపదలేలా మనం అందరం అనుకుంటున్నాం. అసలు విషయాన్ని మర్చిపోయి నేను జపం ఎంత చేశాను, నేను ధ్యానం ఎంత చేశాను, తపస్సు ఎంత చేశాను, తర్వాత సాధన సంపద, అయ్యో ఎన్ని సాధన అండి, నేను ఎన్నాళ్ళు నేను ఉపవాసం చేశానండి అని మనని మనమే ఏదో చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మహానుభావులు అందరూ చేసిందంతా చెప్పారా, అది ఎప్పుడు ఇలానే ఉండాలి. మనం చేసే ప్రతిదీ కూడా సాధన, మనం బయటికి చెప్పుకునేది కాదు. ఎప్పుడైతే చెప్పుకున్నావో, మా గురుదేవులు అంటుండేవారు, ఇంజన్ నుంచి ఆ పొగ బొగ్గు ఉంటుంది కదా, ఆ పొగ వదిలేసింది అనుకోండి, ఈ బొగ్గు ఇంజన్లు ఉంటాయి కదా, బొగ్గు ఇంజన్లు ఒక్కసారిగా గ్యాస్ను వదిలిపెట్టేసాయనుకోండి, అది తను తన తను మోసుకెళ్ళగలదా, వెనక ఉన్న పెట్టెళ్ళు మోయగలదా? అర్థమైంది అనుకుంటున్నాను. అవునా? ఆవిరి అందులో ఆ పొగతో ఉన్నటువంటి ఇంజిన్లు ఉండేవి చూడండి, కరెంట్ ఇంజిన్లు కాదు, పొగతో ఉన్నటువంటి ఇంజిను అది దాన్ని ఎప్పుడైతే ఎంతవరకు ఆ గ్యాస్ ని పట్టి ఉంచుతుందో తను నడుస్తుంది, వెనక పెట్టెలు కూడా నడిపిస్తుంది. ఒక్కసారి ఆ గ్యాస్ ని వదిలిపెట్టేసింది అనుకోండి, తను నడవలేదు, వెనక పెట్టెలు అసలు వెళ్ళం. అలాగే సాధకుడైనటువంటి వాడికి గురువుల్ని ఆశ్రయించినటువంటి సత్యశిష్యుడు ఎవరైతే ఉన్నారో, మన సాధన ఎప్పుడు ఎవరికి తెలవాలో వారికి తెలిస్తే చాలు. అన్యులైనటువంటి ప్రపంచంలో వాళ్ళకి తెలిసి ఏం చేస్తాం మన అందరం? అందుకని అది గ్యాస్ వదిలిపెట్టినట్టే మనం కూడా ఇతరుల దగ్గర మన సాధన గురించి ఎప్పుడైతే ఓపెన్ గా మాట్లాడతామో మన సాధన ముందుకు వెళ్ళలేదు. అలా ఎందుకు చేసావురా, ఇలా చేస్తే బాగుంటుంది కదా, సలహాలు ఇస్తారు ఇకప్పుడు. అయినా భోజనం మానేస్తే అవుతుంది ఏమిట్రా, నీకు ఉపవాసము, ఉపవాసం అంటే ఉపసమీపంలో వాసహ ఉండమన్నారు, అలా ఉండటం లేదా ఇంటి ఆశ్రమంలో? ఇది అవసరమా మనకి? మన గురుదేవులు చెప్పింది ఏదో మనం చెయ్యాలి, గురుదేవులు చెప్పినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని జపములేల తపములేల సాధన సంపదలేల ఇవన్నిటి ముందు ఏముండాలి, అక్కడ అండర్లైన్ చేసుకోవాలి, సతతము నన్ను మది నిలిపినా చాలు ఓ అన్నదట. సతతము అంటే ఇప్పుడు రోజుకు 2 సార్లా లేకపోతే 3 సార్లా? ఎప్పుడు సతతం అంటే ఆల్వేస్, ఎల్లప్పుడు. ఏది ఎల్లప్పుడు? శ్వాస పిలుస్తున్నామంటే, శ్వాస వదులుతున్నామంటే. ఈ శ్వాస ఆగిపోయేంత వరకు మన గురుదేవుల యొక్క నామస్మరణం అని చేసుకుంటూనే ఉండాలి. చేయటం లేదు అంటే ఇంకే బయటికి చెప్పుకోకర్లా, గురువుల దగ్గరికి వెళ్ళి మా గురుదేవుల దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తున్నారు, స్వామి సాధన సరిగ్గా జరగటం లేదండి, మా గురుదేవులు అంటుండేవారు. ఇది చెప్పడానికి ఎంత దూరం వచ్చా, నా టైం వేస్ట్ కూడా. చేయటం లేదని నీకే తెలుస్తుంది కదా, చెయ్యి. చేయటం లేదని నీకే కదా తెలుస్తుంది, సాధన చెయ్యి. చేయకపోబట్టే నీవు జారిపోతున్నావు, మనసు జారిపోతుంది నీ నుంచి. అందుకని చెయ్యబ్బా, చేస్తే నీకు అదే నీకు తృప్తిని ఇస్తుంది అని గురుదేవులు చెప్తుండే. అందుకని ఇక్కడ జపములేల తపములేల సాధన సంపదలేలా వీటిని లెక్క పెడుతున్నావా? జపమాల తిప్పుతూ ఎన్ని మాలలు తిప్పుతున్నావో గుర్తిస్తున్నావా? ముఖ్యమండి, చాలా మంది అంటుంటారు, ఏనండి రోజు అండి 2 మాలలండి షోడసాక్షి మహామంత్రం చేస్తుంటాడు, ఏమండి మళ్ళా అండి 1-3 మాలలండి పంచాక్షరి చేస్తుంటాడు, 1-3 మాలలండి ఇది అష్టాక్షరి మహామంత్రం చేస్తుంటాడు. కొంతమంది లెక్క చెప్తూ ఉంటారు. ఇంతకీ మనని మనం మీరు ఒకసారి వెనకెళ్ళి ఆలోచించండి, మాల పట్టుకున్నది మొదలు నోటితో నమశివాయ వెళ్తున్నా, ఆ ఏది పైన ఉన్నటువంటి పూస ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నావా లేదా? నువ్వు కొలికి పూస ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నావు కదా, ఎదురు చూడగానే అమ్మయ్య 1 అయ్యింది, మళ్ళా 2 అయ్యింది, మళ్ళా 3 అయ్యింది. ఇప్పుడు ఎందుకు నీ చెప్పని దేని మీద వెళ్ళింది? శివుడికి, శివుడి యొక్క ఆరాధ్యదైవమైనటువంటి శివుడి మీద నిలిచింది ఆ మనస్సు, గురుదేవుడి మీద నిలిచింది ఆ మనస్సు, లేకపోతే ఈ నువ్వు చేస్తున్న జపమాల మీద నిలిచిందా? కొలికి పూస. అందుకని మా గురుదేవులు అంటుండేవారు, కొలికి పూస కోసం చూసేది జపం కాదు, నువ్వు చేస్తూ చేస్తూ ఏదో ఒక పూస దగ్గర శివుని మీద మనసు నిలిచి నిలిచిపోవాలి అంతే. ఆ నిలిచిపోతే అది నిజమైన జపం అంటే. అలాగే టైం మీద పెట్టుకుని, గడియారం మీద పెట్టుకుని గంట చేశానా లేదా? ఇంకా గంట కొట్టలేదేంటి? మా గడియారం 1/2 కూడా కొడుతుంది, ఇప్పుడు ఇంకా పావుగంట కూడా కొట్టలేదేంటి, ఎప్పుడు కొడుతుందప్ప, గంటకి కావాలేదేంటి, నా ధ్యానం పూర్తవ్వాలి అని నీకు కూర్చున్నంతసేపు వేటి మీదో పనుల మీదో జగత్తు మీదో మనసు ఆరాటపడుతుంటే నువ్వు పొందేది ఏమిటక్కడ? అందుకు నువ్వు చేస్తున్నదే నీకు అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అలాగే ఇంకా కొంతమంది ఉంటూ ఉంటారు, జపం చేసుకుంటూ ఉంటే పనులు వచ్చేస్తూ ఉంటాయి, మీదకి వచ్చేస్తూ ఉంటే భార్య పలకరిస్తుంది, ఏమండి ఏమండి ఇవాళ ఏం కూరణం అంటారండి, వంకాయ కూరణమే అంటారు. మళ్ళా భార్య పలకరిస్తుంది, ఏమండి ఇవాళ చారేం పెట్టమంటారు, కొంచెం బియ్యాలు చారు పెట్టవే అంటాడు. మళ్ళా జపం చేస్తూ ఉంటాడు. ఏమండి ఇప్పుడు ఏంటి పచ్చడి ఏం చేయమండి, కొద్ది గోంగూర పచ్చడి చేయవేయండి. అందులోకి షాప్ నుంచి ఎవరు మన దాళాలు తీసుకెళ్ళడానికి వస్తాడు గుమస్త, గుమస్త షాప్ నుంచి వస్తాడు. వచ్చి ఈ గుమస్త సార్ అయ్యగారు అయ్యగారు దాళాలు ఎక్కడ పెట్టాను, అదిగో అక్కడ కొలిక్కి పెట్టాను తీసుకుపోయాడు దాళంది. ఇప్పుడు జపం ఎప్పటికైంది, ఇవన్నీ అయ్యేసరికి మనకి కొలిక్కి కలిసి వచ్చింది. జపం అయిపోయేసరికి కంచంలో మిరియాల చారు వంకాయ కూర గోంగూర పచ్చడి రెడీ. నువ్వు దేనికోసం జపం చేస్తున్నావో అదే నీకు సాక్షాత్కారం అవుతుంది ఇక్కడ. అందుకని నీ జపం దేని మీద ఉండాలి, జల్పం కాకూడదు. జపం అంటే ఇది మన జన్మని తరింపజేసే పరమాత్మ పరమాత్మ తత్వమే తాను అనేటువంటి విషయాన్ని మనం నిరంతరం కూడా శోధించాలి సాధించాలి. అందుకని ఆ విధంగా ఉండాలి మనం. జపములేల తపములేల సాధన సంపద లేల వీటన్నిటికీ మూలమేది, సతతమునను మది నిలిపిన చాలుపో. అహర్నిశలు మనసు అక్కడ ఉందండి, ఇంకంతకన్నా ఏం కావాలి, సతతము నన్ను మది నిలిపిన చాలుపో అన్న. అందుకని చెప్పుడు మాటలను విని చెడిపోకుమన్నది. ప్రపంచంలో మనకి బాగా వినిపించే ఏంటంటే, అబ్బో ఈ మధ్య బాగా గుడికెళ్తున్నట్టున్నారే మీరు అంటారు రోడ్డు మీద వెళ్తుంటే. ఈ మధ్య మీకు బాగా భక్తి ఎక్కువైందండి, భజనలు బాగా చేస్తున్నారే, మీకు బాగా భక్తి ఎక్కువైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మనం చేసింది ఎంత, అనిపించుకునేది ఎంత అంటే మైనస్. అందుకని మనం ఏంటి అందుకని ఇక్కడ చెప్పుడు మాటలను విని చెడిపోకుమన్నది. అందుకని గట్టిగా ఉండాలి మనము. ఏది పందిరికి రాట పాతినప్పుడు రాట పాతుతాం కదా, ఇప్పుడు అంతా పోయిందిలేండి, గుర్తుందో లేదో అసలు. పూర్వం పందిరి వేయాలంటే రాట పాతేవాళ్ళు. ఆ రాట పాతినేటప్పుడు ఏది గుణపంతో మట్టి అంతా తీసి మనం ఆ రాటని పెట్టిన తర్వాత మళ్ళా చుట్టూ మట్టిని కోసి రాళ్ళు కూడా వేసి ఇదే గుణపాన్ని తిప్పి గట్టిగా దానిలో కూర్చుండేవాళ్ళు. ఎందుకని, ఎందుకని కూరేవాళ్ళు, అది లూజుగా కనుక మనం బాగానే ఉండిలే, మన పని అయిపోయిందిలేని పెట్టిన వాడు లూజు లూజుగా పెట్టి వెళ్ళిపోతే వాడి వెనకే గాలి వచ్చి మొత్తం మడిపోయి. అలాగే మనం స్లాబ్ వేస్తున్నాం అనుకోండి, స్లాబ్ వేసేటప్పుడు ఏంటి ఐరన్ పెట్టిన తర్వాత మనం ఈ రాళ్ళతో కూడినటువంటి సిమెంటు ఇసుక నీళ్ళతో కలిపి పోస్తుంటారు. అక్కడ కూడా అలాగే దాన్ని ఏం చేస్తారు, వైబ్రేటర్ చేస్తారు, వైబ్రేషన్ పెడతారు కదా. ఎందుకు పెడతారు వైబ్రేషన్, మనం కనుక వైబ్రేషన్ పెట్టకపోతే సందులు మిగిలిపోయి తర్వాత వచ్చే వర్షానికి మన కిందకి చక్కగా నీళ్ళు వచ్చి పడిపోతాం. అందుకని అదంతా కూడా సరి చేయటం కోసం వైబ్రేషన్. అలాగే మనం గురువుల సన్నిధిలో ఉండి మనం సాధన చేసుకుంటూ మళ్ళీ తిరిగి అప్పుడప్పుడు గురువుల గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నవాడు అప్పుడప్పుడు గురుదర్శనానికి వచ్చినా గురుదేవుల బోధ వింటున్నప్పుడు మన మనస్సు ఏకీకృతం అవ్వాలి. అక్కడ అప్పుడు అక్కడ ఏం చేయాలి, తిరిగి వెళ్ళి మనం ప్రపంచంలో సంచరిస్తున్నా కూడా వైబ్రేషన్ ఎట్లాగైతే ఆధారమో మనని మనం ఎప్పుడు కూడా ఉద్ధరేదాత్మనాత్మానమవసాదయే, మనని మనమే ఉద్ధరించుకోవాలి. మన సాధన ఎంతవరకు వెళ్తోంది, మనం బాగా బూర్లు దొరుకుతున్నాయా గార్లు దొరుకుతున్నాయా అని పిండి వంటల కోసం చూడాలా, లేకపోతే ఈవిడ బతకడానికి కొంచెం ప్రసాదం చాలని మనం భగవంతుడి కోసం నిరీక్షణ చేయాల. ఎంత ప్రసాదం కావాలి మనకి బ్రతకడానికి, ఎంత కావాలని ఆలోచించండి. ఈ మనకి కావలసిన పదార్థం కావాలని వెతికేదంతా ఈ ఏది మనసు గారు చేసేటువంటి చిట్కాలే. ఏది లోపల ఆకలేసేటువంటి కడుపుకి ఎటువంటి ఆహారం పెడుతున్నావో దానికి తెలీదు, కానీ నాలుగుని చూశారు తినున్నదేమో, అందరి చేత విని విని ఉన్నదేమో, అబ్బో అదేదో కాకినాడ కాసా అంట చాలా బాగుంటుందంట, అయ్యో అది తినకపోతేలా. అవునండి, ఇదన్నీ మన మనస్సే చేస్తుంది ఇక్కడ, దానితోనే మన సాధన దూరం అయిపోతుంది ఇక్కడ. అందుకనే మనమే పెట్టుకోవాలి, మన నిగ్రహం అంటే మనో నిగ్రహం మనకే ఉండాలి. కానీ ఎవరన్నా చెప్పితే మనకు కోపం వచ్చో లేకపోతే ఎవరికో చెప్పడమే కానీ మనం చేయటం కాకుండా ఉంటే అది సాధన అవ్వదు. మనకి మనం సాధనలో సిద్ధిని పొందాలి మనం. అటువంటి సాధన అయితేనే మన గమ్యస్థానాన్ని మనకు చేరడం. చెప్పుడు మాటలను విని చెడిపోకుమన్నది, ఎప్పటికీ నేనే నీ ఏలుగడనటన్నది. ఎప్పటికీ నేనే, ఎంత అథారిటీ అండి గురుపాదానికి, గురుపదములకు. ఎప్పటికీ నేనే నీ ఏడుగడనటన్నది. ఎప్పటికైనా నేనే నీ దైవాన్నిలే, నిన్ను రక్షించేది నేను కాకపోతే ఎవరున్నారు అని గురుపాదము మనకి హెచ్చరిక చేస్తుంది. గురుపాద సన్నిధి నిజమైన పెళ్లి, అటువంటిదండి గురుపాదం అంటే. అందుకని మనం ఎంత చేస్తున్నాం కాదు, మరవకుండా ఉంటే చాలు. గొప్ప గొప్ప సాధనలకి సంసారంలో ఉండి తరించిన వాడు కూడా ఉన్నారండి. ఒకసారి నారాయణమూర్తి శ్రీకృష్ణుడు ఒకసారి అనుకుంటూ ఆయన ద్వారకలో ఉన్నాడట, నారదుల వారు వస్తున్నారటండి. వస్తూ వస్తూ ఉంటే నారదుల వారికి, అబ్బా నేను కదా నారాయణ 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 అనుకుంటూ మూడు లోకాలు తిరగలుగుతున్నాను నేను కాబట్టి, మూడు లోకాలు తిరగలుగుతున్నాను, అబ్బా నా అంత ఛాన్స్ ఎవరికి లేదు నేను కాబట్టి చేయగలుగుతున్నాను, కొంచెం ఏదో లోపలపడి చూపిందట ఆయన. వెంటనే ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు ఆయన, ద్వారకకు వచ్చాడు, కృష్ణుడి సన్నిధానానికి వచ్చాడు. వచ్చేసరికి కృష్ణయ్య అన్నాడట, వెంటనే మనకు కనిపించేసరికి గురువులకి ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయిలేండి. వెంటనే కృష్ణుడు అన్నట్ట, నార్ద నార్ద వచ్చావా నువ్వు, అదే తలుచుకుంటున్నా నీ గురించే. ఏం లేదు కానీ భూలోకంలో ఒక వెంకన్న అని ఒకడు ఉన్నాడంట. ఆ వెంకన్న అంట, ఏ పని చేస్తున్నా గోవింద, మాధవ అచ్యుత దయానిధే అని ఇలా ఒక్కొక్క పనికి ప్రతి నిమిషంలో కూడా ప్రతి పనిలో కూడా భగవంతుని తలుచుకుంటూ వెళ్తాడంట అయ్యా. ఎవరు వెంకన్నన్న గృహస్థు, చాలా గొప్ప భక్తుడట. కన్నీకరణంగా విన్నానులే, ఒకసారి నువ్వు వెళ్ళి చూసొద్దు అన్నాడు నారదుడిని. అనేసరికి వెంటనే నారదుడు, తప్పుతుందా, తాతగారు చెప్పిన తర్వాత తప్పకుండా చెయ్యాలి కదా, తాతగారు కదండి నారాయణమూర్తి, మరి అందుకనే కదా కృష్ణుడు, కృష్ణుడు చెప్పిన మాట చేయకపోతే ఎట్లా అని బయలుదేరాడు. వెళ్ళి భూలోకానికి వెళ్ళాడు, ఎక్కడ వెంకన్న అని అడ్రస్ సరిగ్గానే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నాడు, వెంకన్న పొలం నుంచి వస్తూ కాడి కింద పెడుతూ గోవింద అన్నాడు. మళ్ళా తిరిగి భార్య చెంబుతో నీళ్ళు ఇచ్చిందంట. బయట నుంచి వెళ్తుంటే అవన్నీ ఆ మర్యాదలన్నీ మనకు పూర్వం ఉండేవి కదండి, ఇప్పుడంటే మర్చిపోయాను లేండి మనం అన్నీను. లోపలికి అడుగు పెట్టగానే భార్య చెంబుతో నీళ్ళు అందించిందండి. వెంటనే కాలు కడుక్కుంటూ, మాధవ గోవింద దామోదర అనుకుంటూ కాలు కడుక్కున్నాడు. వెంటనే మనకి అప్పుడు పూర్వం వాళ్ళకి అది కూడా అలవాటు ఉంది, భుజం మీద ఒక తుండు ఉండడం, ఆ తుండు తీసుకుని కాళ్ళు అద్దుకున్నట్ట, తడి అద్దుకునేవాడు పూర్వం. మనమే మొన్న వంగం, ఇక కాళ్ళేం పట్టుకుంటాం మన కాళ్ళు మనం. ఆ కాళ్ళు గురుచుకుంటూ దామోదర ముక్కుంద అచ్యుత అనుకుంటూ ఆ నీటిని అద్దేసుకున్నట్ట. లోపలికి మెట్లెక్కి లోపలికి ఇంట్లోకి వస్తుంటే భార్య, రండి భోజనం పెట్టాను అంతట. అచ్యుత జనార్దన ముక్కుంద అని అనుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ మళ్ళా పీట మీద దేహాన్ని వాల్చుకుంద. వెంటనే ఆవిడ వడ్డించింది, వడ్డించి ప్రతి ముద్దకి, కృష్ణ మాధవ నువ్వు పెడుతున్నావయ్యా ప్రసాదం, నీదయ్యా ఇదంతా, నీ దయ్యా ఇదంతా అనుకుంటూ ఒక ముద్ద పెట్టుకుంటాడు. పెట్టుకుంటూ అయిపోయిందండి, మళ్ళా అయిపోయింది భోజనం అయిపోయింది, తిరిగి లేస్తూ మళ్ళా ఇలా ప్రతి కదలికకు నారాయణ దామోదర ఇలా తలుచుకుంటూ తలుచుకుంటూ మళ్ళా వెళ్ళి చేయి కడుక్కున్నాడు, మళ్ళా కాళ్ళు కడుక్కున్నాడు, పని పూర్తయిపోయింది చూశాడు కదా. వెంటనే నారదుడు మళ్ళా తీసుకొచ్చేశాడు, అంటే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మోసుకొచ్చేశాడు మళ్ళీ ఇక్కడికి. ఎవరి దగ్గరికి వచ్చాడు, కృష్ణయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు, అయ్యే ఏముందయ్యా తాతయ్య, ఒక్కొక్క పని చేస్తూ ఒక్కొక్కసారి భగవంతుని తలుచుకున్నాడు. ఒక్కొక్క పని చేస్తూ గృహస్థన్నావు కదా, ఒక్కొక్క పని చేస్తూ లోపలికి వస్తూ గోవింద అన్నాడు, ముకుంద అన్నాడు, అచ్యుత అన్నాడు, ఫోన్ చేశాడు, ఇవన్నీ చెప్పాడు. అలాగా నారద, సరే కానీ ఇప్పుడు నాకు అర్జెంటుగా ఒక పని దొరికింది నాకు, అది నువ్వైతేనే చేయగలవు. ఇక్కడ ఉంది చూసావు, ద్వారకు ఉంది చూసావు, ద్వారకి ఒక భూతం పట్టుకోబోతాడు, అందుకని దీన్ని నీ కాపాడుకోవాలి అంటే నీలాంటి మహాభక్తులు ఉంటారు చూసావు, నీలాంటి భక్తుడు ఒక నూనె ప్రమిదని నిండా నూనె పోసి నెత్తి మీద పెట్టుకొని ద్వారకని మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి. నారద గుర్తుంచుకో, ఏం చెప్పాను, ప్రమిదిలో నిండుగా నూనె పోసి కదిలితే ఓ చుక్క కింద పడేట్టుగా పోయాలి నూనె. ఆ చుక్క కింద పడిందనుకో ఎప్పుడో రావాల్సిన భూతం ఇప్పుడే కమ్మిస్తుంది. అందుకని ప్రమిదిలో నిండుగా నూనె పోసి నీ నెక్కిమీద పెట్టుకొని ద్వారక 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. గుర్తుపెట్టుకున్నావు కదా నారదా? ఇంకొక మాట, భగవంతుని మాత్రం విడిచిపెట్టకూడదు సుమా, భగవన్ నామం చేసుకుంటూనే ఉండాలి. నారదా మర్చిపోకే, ఒక చుక్క కింద పడినా ఆ భూతం ఇప్పుడే పట్టేస్తుంది సుమా అని చెప్పి మళ్ళీ హెచ్చరిక చేసి పంపించాట. ఈ నెత్తి మీద పెట్టుకున్నాడు, ఒక చుక్క పడుతుందేమో, ఒక చుక్క పడుతుందేమో, ఒక చుక్క పడుతుందేమో, దాని వంకే చూస్తున్నాడు, దాని వంకే చూస్తున్నాడు. మొత్తం 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. వచ్చాడు తాతయ్య అమ్మయ్య, ఒక చుక్క కూడా కింద పడకుండా వచ్చి అప్పుడు కృష్ణయ్య అన్నాడట, నారదా భగవంతుని ఎన్నిసార్లు తలిచావయ్యా అన్నాడు. అరే రే రే, నువ్వు ఆ చుక్క పడుతున్నావు కదా, ఆ చుక్క మీదే ఉంది దృష్టి. అరే రే, నిజమే తాతయ్య, ఆ చుక్క మీదే పెట్టాను దృష్టి అంతా. నారదా ఒక గృహస్థ అయి ఉండి అన్నిటినీ వచ్చిపోయే బంధువులు చూసుకుంటూ తన నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ అహర్నిశలు ప్రతి కదలికి భగవంతుని తలుచుకుంటూ గృహస్థు భగవంతుని తలుచుకుంటూ అంత పని చేసుకుంటున్నాడు అంటే మరి ఎంత గొప్పవాడయ్య ఆయన గృహస్థు. గృహస్థైతే ఏమి, బ్రహ్మచారి అయితేనేమి, సన్యాసి అయితేనేమి, సాధు అయితేనేమి, తపస్సంపన్నుడైతేనేమి, భగవంతుని విడిచిపెట్టకూడదు అంతే కదా. మరి నువ్వు ఏం చేసావు నారదా? మరి నువ్వు ఎన్నిసార్లు భగవంతుని తలిచావు ఈ ఒక్క పని కోసమే? మరి ఎంత అష్టకష్టాలు పాలు చేసుకుని వస్తున్నాడా గృహస్థు? పుట్టిన పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలా, వచ్చిపోయే వాళ్ళకి మర్యాదలు చేయాలా, ఇంట్లో ఉన్నా లేకపోయినా వచ్చిన వాళ్ళకి లేదనకుండా పెట్టాలా, మళ్ళీ వాళ్ళు నీరస పడకుండా వాళ్ళు ఏదో ఏదో ఉన్నదానిలో ఆహారం తీసుకోవాలా? ఎంతదయ్యా, ఎంత గృహస్థాశ్రమం అంటే తక్కువ అనుకున్నావా? అంత సాధ్యపడుతుందా చూడు. మరి అది నిజమైనటువంటి భక్తి అంటే. అందుకని అక్కడ ఏది మనం గుర్తించాలి, భగవంతుని తలుచుకోవడం. గృహస్థు తరించడు అని ఎక్కడా లేదండి. అక్కడ గృహస్థ అయినా తరించి తీరుతాడు ఎప్పుడు భగవంతుని గుర్తులు పెట్టుకున్నావు. అందుకని భగవంతుని తలుచుకోవాలి ఎప్పుడు కూడా. అందుకని గురు పాద సన్నిధి నిజమైన పెళ్లి. ఇంకెలా ఉంటుంది, కుల శైలములు వెళ్ళగిలి వచ్చి పైబడిన కుల శైల పొంగి ప్రళయమే కలిగిన కుల శైలములు వెళ్ళగిలి వచ్చి పైబడిన నను విడువకు మన్నది, నను విడువకు మన్నది, నిన్ను విడువను అన్నది, విడువనులే అన్నది, విడువను అన్నది. గురు పాద సన్నిధి స్థిరమైన పెన్నిధి, శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ 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 బోల సద్గురునాథు మహారాజ్ కీ కుల శైలములు పెళ్ళగిలి వచ్చి పోయబడని. ఎన్ని కష్టాలండి రావాలి, లేకపోతే మన నాణ్యత ఎలా తెలుస్తుందండి? వర్షం రావాలి, ఇంట్లో వర్షం రాకుండా వెనుగాలులు వీచినా సునామీ వచ్చినా అని ఇల్లు కదలలేదనుకోండి, చాలా స్ట్రాంగ్ అండి వాళ్ళ ఇల్లు అంటారా లేదా? అలాగే ఎటువంటి కష్టాలు నష్టాలు కష్ట నష్టాలు వచ్చి మన మీద పడినప్పటికీ మానవుడికి కాక ఎవరికి వస్తాయండి? నిలిచేవాడు కూడా మానవుడే, కష్టాలు పొందేవాడు కూడా మానవుడే. అటువంటి మానవుడిని ఇది సువర్ణ అక్షరాలతో ప్రకాశిస్తూ ఉంటారు. భక్తులందరూ కష్టాలు లేకుండా వచ్చారు ఏంటండి? కబీరదాస్ ఏమైనా ధనధాన్యాలకు ఏమైనా గొప్పవాడా ఏమండి? రామకృష్ణ పరమహంస నిన్న కాక మొన్న వారు వారికి ఉన్న దానిలో అమ్మ సేవ చేసుకోవాలా? ఏది అలనాడు ఇంత గుర్తించలా, ఇప్పుడు కదా బాగా గుర్తింపు వచ్చింది. వివేకానంద మహారాజు వచ్చిన తర్వాత గురువుని గురించి గుర్తింపు అప్పుడు వచ్చింది. మరి వివేకానంద స్వామి వారు గొప్పవారా అని ధనధాన్య గొప్పపాఠ్యానికి అది అడగడానికే కదా రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి వెళ్ళింది. ఆయనకి ఏదో అమ్మవారు కనిపిస్తుందట, అలాగేగా వెళ్ళాడు వివేకానంద స్వామి రామకృష్ణుల వారికి. ఎవరు రామకృష్ణ పరమహంస వారికి కాళీమాత కనిపిస్తుందట, అందుకని అడగమని చెప్తామని ఈయన కష్టాలన్నీ వెళ్ళి ఆ రామకృష్ణ పరమహంస వారి దగ్గర చెప్పుకుని నేను చాలా నేనే పెద్దవాడిని ఇంటికి, నా తర్వాత వాళ్ళందరినీ చూడాల్సింది నేనే, ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను, స్వామి మీరు కొంచెం అమ్మవారిని అడిగి చెప్తారా అన్నాడు. ఎవరు? వివేకానంద స్వామి గారు. మీరు కొంచెం అమ్మవారిని అడిగి చెప్పండి అంటే స్వామి ఏమన్నారు, రామకృష్ణ పరమహంస వారు ఏమన్నారు? అదా చెప్తాను కానీ నేనెందుకు, నువ్వే చెప్పుకో అమ్మవారి దగ్గరికి వెళ్ళి, నువ్వే వెళ్ళి చెప్పుకో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అని. ఎందుకంటే శిష్యుడైన అది వారికి తెలుసు, రామకృష్ణ పరమహంస వారికి తెలుసు. అందుకని వారిని లోపలికి పంపించి తలుపు కాస్త వేసి ముందరే అద్దె పెట్టారు అమ్మవారితో. అమ్మ కొంచెం పాపం ఆ పిల్లవాడు వస్తున్నాడు కానీ కొంచెం కరుణ చూపించమ్మా కొంచెం. అందుకనే ఏంటంటే భగవద్భక్తులు గురువులు చెప్పకపోతే దేవుళ్ళు దర్శనాలు ఇచ్చేస్తారు ఏంటండి, మనకి ఇచ్చినా మనం ఎలా చేసుకొస్తామో, మనసు ఒక చోట తను ఒక చోట పెట్టుకుని వస్తాం. అందుకని అమ్మవారిని ప్రార్థించి వచ్చాడు ఈయన బయటికి రాగానే వివేకానంద స్వామి వెళ్ళవయ్యా వెళ్ళు ప్రార్థించుకొని నువ్వే ప్రార్థించు అనేసరికి లోపలికి వెళ్ళినటువంటి వివేకానంద మహారాజు అమ్మని ప్రార్థించుకున్నాడు, తల్లి ఆపద్ బాంధవి అనాథ రక్షకి అని ప్రార్థించుకున్నాడు. బాగా చక్కగా ఇది వందనం చేసి ప్రార్థనంతా జగజ్జనని లోకభావని తల్లి అని చక్కగా ఆక్రోశించాడు. వెంటనే కొంతసేపుకి అమ్మవారు, ఇక్కడ భక్తుని మాట కదా, అమ్మ దర్శనమిచ్చింది. అమ్మ దర్శనమివ్వగానే ఏమిటి నీ వరము భక్త, నీ ఏమిటి నీ వరము అని అడిగింది అమ్మవారు. అడిగేసరికి ఈయన అమ్మను అలా చూసేసరికి ఆయనకి మనస్సు కోరిక గుర్తులేదు, అక్కడ చూస్తూ ఉండిపోయాడు. అమ్మా 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 అనుకుంటూ ఉండిపోయాడు. అయిపోయింది సమయము, ఇచ్చిన సమయం అయిపోయింది, అమ్మ అదృశ్యం అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చాడు తల్లి తీసుకుని. వచ్చి రామకృష్ణుల వారు బయటట ఆ సమయంలో ఆయన డ్యాన్స్ నృత్యం చేయటం మొదలుపెట్టారట బయట 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 నిలబడి. ఎందుకంటే ఆ భక్తుడిని ఉద్ధరిస్తుంది అమ్మ అన్న సంతోషం అన్నమాట. మరి అడిగాడు కదా, ఆవేదనగా అడిగాడు కదా అమ్మ దర్శనం అని, అమ్మ దర్శనం ఇస్తుంది అని చక్కగా ఆనందపడిపోతున్నాడు. బయట కూర్చుని ఆనందపడిపోతూ ఉంటే ఇంతలోకి తలుపు తీసుకొచ్చాడు. అమ్మ దర్శనం అయిందా అని అడిగాడు. ఐంది ఐంది స్వామి అన్నాడు. అయిందా అయితే మరి అడిగావా, ఏదో కోరిక అన్నావు కదా అడిగావా, మరి అదే 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 మర్చిపోయి వచ్చేసానండి. అయితే నీ కోరిక కావాలంటే మళ్ళా వెళ్ళి వేడు కా స్వామి, మీరు అడగండి, నీకే కనిపిస్తుంది అమ్మవారు, మధ్యలో నేనెందుకు వెళ్ళటం, నువ్వే వెళ్ళి. అలా మూడు సార్లకి అట్లానే అయిపోయింది. అప్పటికేమైపోయింది నీకు, ఇక నీ కోరాల్సిందే ఉంది కనుక, కోరేదేం లేదు, కోరిక మెదలదు మనకి, ఇక కోరిక ఏముంటుంది, కావలసింది అక్కడ అమ్మ దర్శనం లభించింది. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి, ఇంకేం కావాలి అక్కడ. వెంటనే ఆనందించాడు. అందుకని ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా మనం చలించకూడదు. నా ప్రభు చూపించిన మార్గమే సత్యము, నా గురుదేవులు చూపించిన మార్గమే సత్యము. మనం ఏమనుకున్నది సత్యమే. అందుకని కుల శైలములు పెళ్ళగిలి వచ్చి పైపడని జలరాశులే పొంగి ప్రళయమే కలగని చెలించని భక్తునికే కలదు స్థానం అన్నది. ప్రళయం వచ్చినా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి చూడండి, వాటి మించి వెళ్ళిపోతూ ఉంటాయి, వరదలు వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళా వరదలన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళా మొక్క డొయ్యమని లేచుకోవచ్చు. అదే పెద్ద మొక్క అనుకోండి, పడపడపడపడపడపడ విరిగిపోతుంది, మళ్ళా అది పనికిరాదు. అందుకని అలాగా మనం కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, నా ప్రభు ఉన్నారు, నా జగన్మాత, నా గురుదేవులు ఉన్నారు అనేటువంటి నిష్ట నారాయణులో ఉండాలి మనం. అందుకని కుల శైలములు పెళ్ళగిలి వచ్చి పైపడని జలరాశులే పొంగి ప్రళయమే కలగని చెలించని భక్తునికే. చెలించాడండి ఎక్కడైనా ప్రహ్లాదుడు? ప్రహ్లాదు ఎప్పుడైనా చెలించాడా? మీ అందరికీ తెలుసున్నదేగా ఎన్ని కష్టాలండి. అలాంటి కష్టాలు భగవంతుడు మనకు పెడితే అసలు మనం ఇలా ఉంటామా ఏమండి? కానీ ఆయన ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రాన్ని విడిచిపెట్టగలా. ఒకసారి ఇలానే ఒక ఆయన మా గురుదేవుల దగ్గరికి వచ్చి, మరి ధర్మం అంటారు కదండి తల్లిదండ్రులు చెప్పింది వినాలి కదా, మరి ఆ తండ్రి గారు అంతగా చెప్తున్నప్పుడు మరి ప్రహ్లాద కుమారుడు వినొచ్చు కదా, నారాయణమూర్తిని తలవద్దు, తండ్రి తల్లిదండ్రులు ఉండాలి, లేదా నువ్వు ఈశ్వరుడి అంటే మా గురుదేవులు చెప్పారు. ఆయనకు ఉపదేశం చేసింది ఎవరండి, బయటికి ఓపెన్ రాకముందే కడుపులో ఉండగానే నారదముని ఇంద్రుడు తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఓం నమో నారాయణాయ, తల్లిగారు నిద్రపోయారు కానీ తల్లి కడుపులో ఉన్నటువంటి ప్రహ్లాద కుమారుడు మాత్రం నిద్రపోవాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటాడు, కడుపులో ఉందంటాడు పైపెళ్ళి. కొన్ని గురుదేవులు ఉపదేశం చేశారు, సర్వ సృష్టి కన్నా గొప్పది గురువు కదా, ఆ గురువు ఉపదేశం కాబట్టి ఆయన ఎప్పటికీ చడవల భయం లేదు అతనికి. ఆయనకి ఎంతసేపు కూడా ఎక్కడి నుంచి పడేసినా తల కళ్ళెత్తులు జరుగుతున్నా సైన్యం వచ్చి ప్రహ్లాద కుమారా మా చేతులు రావటం లేదయ్యా, ఎలా కొండ మించి కిందకి నిన్ను తోసేయమంటావు, సముద్రంలో ఎలా పారేయమంటావు అని తీసుకొచ్చిన వాడు భయపడ్డారు తప్ప మీకు మహారాజు గారు ఏం చెప్పారో అది చెయ్యండి, అది మీ ధర్మం అన్నాడు. కానీ ఆయన మాత్రం నారాయణ స్వామి. ఆ నారాయణే ప్రహ్లాద కుమారుడిని ఆనాడు రక్షించాడు. ఇప్పుడు కూడా ప్రహ్లాదులాగా ఎవరైతే భగవంతుని ఆశ్రయించుంటారో ఇప్పటికీ కూడా రక్షణ అలాగే జరుగుతుంది. రక్షణ ఎప్పుడూ ఉన్నది మనకి, కలిస్తే తలంపాలే ఉంటాడండి భగవంతుడు. ఎక్కడన్నా దూరం అయితే కదా వెళ్ళడానికి, మనం పెట్టుకుంటున్నాం దూరమని. ఎక్కడున్నాడండి దేవుడు అంటే అదేనండి ఆలయం అండి, ఈ పక్కకి వెళ్ళి ఆ పక్కకి వెళ్ళాలండి. మనం దూరం పెట్టుకుంటున్నాం, ఇక్కడ లేకుండా మనం ఉన్నామా, మన మధ్యలోనే ఉన్నాడు, వాడే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేయించుకుంటున్నారు ఇక్కడ. అందుకని అటువంటి వాడు బోలాశంకర్. అలాగే మనం కూడా నమ్మాలన్నమాట. అందుకని కుల శైలములు పెళ్ళగిలి వచ్చి పైపడని జలరాశు లేకుండా ప్రళయమే కలగని చెలియించని భక్తునికే కలదు స్థానం అన్నది. కలయైన ఇలను కూర్చి కలవర పడకన్నది, అది మీరు బాగా విచారణ చేసుకోవచ్చు. అంటే కలయైన అంటే ఒకవేళ నువ్వు స్వప్నంలో అయినా ఇది ఉన్నదని భ్రమిస్తావేమో, కలయైన ఇలను కూర్చి కలవర పడకో, ఎందుకంటే ఇదే కళా ప్రపంచం. ఇప్పుడు ఈ ప్రపంచం ఏంటి, జ్ఞాని అయినటువంటి వాడికి ఇదే స్వప్న ప్రపంచం. పుట్టించిన వాడికి ఇంతకన్నా ఇంత కళ ఏం కావాలి? మనకి కళ కన్నవాళ్ళు చాలా భయంకరమైన కళ కనవచ్చు, లేకపోతే బాగా సంతోషమైన కళ కనవచ్చు. మెలిపూరంగానే అయ్యో కళ అది నిజం కాదు అని ఎలాగైతే గుర్తిస్తారో, ఈ ఏది జాగ్రత్త అవస్థను కూడా నిజ జాగ్రత్తను పొందినటువంటి వారికి ఇది స్వప్న ప్రపంచమే, ఇది స్వప్న ప్రపంచం. ఎందుకని మూలాభావం ఇదం జ్ఞాతం శరీరం నాస్తి కేవలం అంటోంది మనకి రహస్యత్రయం చెప్తుంది. రహస్యత్రయం మూలాభావం ఇదం జ్ఞాతం శరీరం నాస్తి కేవలం నాస్తి. మూల అభావం భావానికి అందేటువంటిది, ఆ మూలమైనటువంటిది అభావం, భావరహితమైనటువంటిది. ఇంత గొప్పది మూలాభావం ఇదం జ్ఞాతం. ఈ విధంగా నువ్వు గుర్తిస్తే శరీరం నాస్తి కేవలం, స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ, స్వప్నమునందు యథా ఏ రూపంగా నీకు రూపాలు కనిపిస్తారో కనిపిస్తాయో తిరిగి నువ్వు జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఇదంతా హులక్కే అని ఎలా భావన చేస్తావో, ఇదిగో ఈ స్వప్న ప్రపంచం నుంచి నువ్వు నిజమైనటువంటి జాగ్రత్తకి అంటే జ్ఞాన అనుభూతిని పొందినప్పుడు ఇదంతా హులక్కే. నేను ఎప్పుడు పట్టించుకోరు, ఎవరో ఏదో అవాకులు చవాకులు మాట్లాడారంటే మహాత్ములు దొంగిపోతారా? వాడి తెలియక బాగాలే అంతే. వాడిని తెలియగా మాట్లాడాడు, మోసుకొచ్చిన నీకొస్తుంది నీ కర్మ అంతా అంటారు మళ్ళీ మహాత్ములు. ఇటువంటి మోసుకురావు స్వప్నే ప్రతీయమానాని రూపాన్ని అయం యద్ధో బాహ్య కోపిన భవతి. ఇదంతా కూడా వ్యర్థమైనటువంటిదే, ఏది కూడా ఉండేది కాదు అని ఈ సత్యాన్ని గుర్తించమని మనకి సాధనలో రహస్యత్రయం అనేటువంటిది మనకి తెలియచేస్తూ. కాబట్టి మనం అడుగడుగునా కూడా అందుకని కలయైన ఇలను కూర్చి కలవరపడకన్నది అని చెప్తోంది, నన్ను విడువకు, ఏ అవస్థలో ఉన్నా కూడా నన్ను మాత్రం విడిచిపెట్టకు. నన్ను విడువకు మన్నది, నన్ను ఎవరిని గురుపాదాల్ని విడువకు అన్నది గురుదేవుడు. కాబట్టి అటువంటి గురుదేవుల్ని మనం అందరూ ఆశ్రయించున్నాం ఇప్పుడు. అందుకని మనకు కావలసింది ఏంటి అంటే నిశ్చలమైనటువంటి భక్తి, నిశ్చయమైపోవాలి. చలించలటువంటి భక్తి నిశ్చయమైపోయి ఉండాలి. ఏ ఒకరాడో తలుచుకుందాం, అవన్నీ గృహస్థులకి ఇచ్చారు కొనుక్కునే అవకాశాలు. ఏమంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి పాపం ఆ మునగానాం తేలానాం వాటిలో ఉండి సంక్రాంతి పండుగకు వస్తే పూజ చేయాలి, వినాయక చవితి వస్తే పూజ చేయాలి. పూజలకి ఆంక్షలు ఉన్నాయేమో మడి ఉందేమో కానీ భగవన్ నామం చేసుకోవడానికి మడి లేదండో, మడి కట్టుకోకలేదు. నువ్వు ఎట్లా ఉంటే అట్లా తలుచుకోవాలి. ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప అజ్ఞానం అనేది చాలు మనకి, దాని నుంచి బయటికి రావడానికి మడి అనే ఆచారాన్ని అడ్డు పెట్టుకోవడం అవసరం లే. అందుకని భగవన్ నామము ఏ కాలంలో ఎక్కడ ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా భగవన్ నామాన్ని అనుక్షణము మనం చేసుకుంటూ వెళ్లాల్సిందే. అటువంటి భగవన్ నామే భగవంతుడే మనవాడై ఉన్నాడు. అటువంటి నిశ్చయమైనటువంటి భక్తిని మనం కలిగి అటువంటి గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములందు అచంచలమైనటువంటి భక్తి, మనకి అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకం, అందరం కూడా అటువంటి ఎవరే దేవుని నమ్మారో, ఏ భగవంతుడిని నమ్మారో, ఏ గురుదేవుని ఆశ్రయించారో ఆ గురుదేవులు ఎందు నిశ్చయమైనటువంటి భక్తి కలిగి అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవసు. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్య ఐశ్వర్యములను నిరంతర భగవన్ నామామృత సాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీ. హరే ఓం. ఇవాళ అమ్మవారి వారం కదా, శుక్రవారం, అందుకని అమ్మ బాగా తీవ్రంగా ఇది నా దగ్గర ఈ మేళం ఈ భజనావళి గట్టిగా ఉంటుందా నువ్వు గట్టిగా చెప్తావా అన్నట్టుగా అందుకు చూస్తూ ఉంటే, అందుకని అమ్మవారిది ఒకటి మనందరం కూడా ప్రళయకారిణి ఓ సుపరిణామకారిణి వై లీలలు నరించు గాలివీవే సృష్టి స్థితి లయాలు చలగ త్రిమూర్తుల శాసించు ఆదిశక్తి వీవే సర్వ విజ్ఞాన శిరమున గల మహేశ్వరి వీరే ఆదులో భక్తులనాదరింప అనంత మహిమలు గల జగన్మాధవీవే ఇంటి నీకొక భారమా గట్టి జ్ఞానమొసగినన్న ఆశీర్వదించుటన్న ఓ మహాకాళీ ఓ దేవి ఓ భవానీ పరమదీనను వినవేల పడుక వేళ మాణిక్య వీణాము పదాలయంతి మదా మంజుల
ఉద్యోగ
కొద్దిసేపు ధ్యానము ప్రార్థనతో మన కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. అందరూ కూడా గట్టిగా 3 సార్లు ప్రణవాన్ని పురించండి.